ప్రియమైన ఆత్మ పొందుదల.
అమ్మగారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆత్మవే, అయితే ఆవిడ ఏమంటున్నారంటే ఆత్మ కనపడుతుందా అంటున్నారు. ఆత్మ కనపడదు, ఆత్మ కనపడదు, కనిపించి ఇదంతా నశిస్తుంది. నీకు అనుభవానికి తెలుస్తూ ఉంటుంది. అంటే ఆత్మానము నీకు కలిగిన స్పష్టంగా నీకు తెలుస్తా, ఆత్మ అంటే ఏంటో నీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆత్మకు రూపం లేదు, ఆత్మకు నామం లేదు, ఆత్మకు రంగు లేదు. అంటే నీ కళ్ళకు కనిపించేది కాదు, నీ కళ్ళకు కనిపించేది కాదు, అది నీ అనుభవానికి తెలుసు, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు దేహం ఏ విధంగా అయితే అనుభవం ఉందో, ఇంద్రియ విషయాలు ఏ విధంగా అయితే నీకు అనుభవంలోకి ఉన్నాయో, నీ శరీరము నీ ఇంద్రియాలు ఏ విధంగా అయితే నీకు అనుభవంలో ఉన్నాయో, నీ ఇంద్రియాలతో నువ్వు అనుభవించే విషయాలు నీకు ఏ విధంగా అయితే అనుభవంలో ఉన్నాయో, అంత ప్రత్యక్షంగా అంత డైరెక్ట్గా నీకు లోపలటువంటి చైతన్యం అనుభవంలోకి వస్తుంది, ఆత్మ అనుభవంలోకి వస్తుంది. అప్పుడు శాస్త్రం మీద కానీ చెప్పుడు మాటల మీద కానీ ఆధారపడ ఉండక్కర్లేదు. ఓ అరుణాచలేశ్వరుడు, ఓ అరుణాచలేశ్వరుడు, వేదాల సారం ఆ వేదాంతం. రమణ మహర్షి అక్షరమామలో చెప్తారు, అరుణాచలేశ్వరుడు, వేదాల సారం వేదాంతం. ఆ వేదాంత సారం నా ఒక నిర్వహించండి చైతన్యమే, వేదాల సారం వేదాంతం, ఆ వేదాంత సారం ఈ చైతన్యమే. ఏది నా హృదయంలో ఉంటుంది చైతన్యమే, ఆ అంతరాత్మే, అంతర్యామే, నా హృదయంలోని అంతర్యామే. అంటే వేదాంతం చదవటం వల్ల నువ్వు తెలుసుకోవాల్సిందంటే నీ హృదయంలో ఉన్న అంతర్యామిని అనుభవంలోకి తెచ్చుకోవటం వేదాంతం యొక్క సారం. ఆ వేదాల సారం వేదాంతం, ఈ వేదాంతం యొక్క సారం నీ హృదయంలో ఉంటుంది అంతర్యామిని నువ్వు గ్రహించడమే వేదాంతం యొక్క సారం. అంటే కెమిస్ట్రీకి ఏ విధంగా అయితే లక్ష్యం ఉంటుందో, ఫిజిక్స్ ఏ విధంగా అయితే లక్ష్యం ఉంటుందో, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకటి సాధించవలసి ఉంటుంది. మెడిసిన్ ఏ విధంగా అయితే మీ రోగాలను తగ్గించడానికి మెడిసిన్ ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తుందో, అదే నీ వేదాంతం యొక్క సారం ఏంటంటే నీ హృదయం. వేదాల సారం వేదాంతం, ఆ వేదాంతం యొక్క సారం ఏంటంటే నీ హృదయంలో ఉంటున్న అంతర్యామం నీకు పట్టి ఇవ్వటమే. అంతకే కాలక్షేపణ కాదు ఈ చదువులు. నీ హృదయంలో ఉన్న అంతరా చావు లేని వస్తువుని నీకు పట్టి ఇవ్వటం కోసం వేదాంతం యొక్క సారం. అంటే నీకు వస్తువు నీకు నీ కళ్ళకు కనిపించేది కాదు, మనకు కళ్ళు ఉన్నాయి, మన కళ్ళు మనకు కనపడటం లేదు. అయితే లేవంటాం, ఈ బాగా అర్థం చేసుకోండి. మన కళ్ళు అందరికీ ఉన్నాయి, మన కళ్ళు ఎవరికి మనకు కనపడటం లేదు, అందుకని మన కళ్ళు లేవంటాం. అంత స్పష్టంగా నీకు లోపలటువంటి బ్రహ్మం నీకు అనుభవంలోకి వస్తుంది. అది నీవే, అది నీ మాటలకు అందకపోవచ్చు, నీ ఊహలకు అందకపోవచ్చు, నీ మనస్సుకు అందకపోవచ్చు, నీ అనుభవానికి అందకపోవచ్చు, కానీ అనుభవానికి మటుకి డైరెక్ట్గా అది తెలుస్తూనే ఉంటుంది. అంటే నిప్పుల మీద చేస్తే మనకు కాలుతుంది, అది నిప్పుల మీద చేస్తే కాలినప్పుడు మనకు కొంత అనుభవం వస్తుంది. అంత డైరెక్ట్గా నీ హృదయంలో వస్తువు నీకు అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చిన రోజున నువ్వు ఒడ్డుకు వచ్చేస్తావు. ఏది ఒడ్డుకు వచ్చేస్తావు? ఈ సంసార సముద్రం నుంచి నువ్వు ఒడ్డుకు వచ్చేస్తావు. ఎలా తిప్పుతున్నాడండి ఆ సంసార యంత్రానికి తగులుకున్న ఈ బొమ్మలు, ఆ బొమ్మలకు అంతర్యామగా ఉన్న నన్ను ఏ బొమ్మ అయితే ఆశ్రయిస్తుందో వారికి నేను తెలియబడతానన్నాడు ఈశ్వరుడు. మీరందరూ బొమ్మలే, కానీ మీ హృదయంలో నేను ఉన్నాను. నా అంతర్యామగాన నన్ను ఎవడైతే శరణం వేడుకుంటున్నాడో, ఎవడైతే నన్ను పూర్తిగా మేఘాయింపులు లేకుండా ఎవడైతే సరెండర్ అవుతున్నాడో, వాళ్ళని నేను ఈ సంసార యంత్రంలోంచి నేను విడిపిస్తాను అని కృష్ణుడు గీతలో 18వ అధ్యాయంలో తమేవ శరణం గచ్చ అంటే వాణ్ణే శరణ వేడుకోండి, ఈశ్వరుని శరణ ఓడకండి. మీరు ఈ బొమ్మల హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఒక కంట్రోలర్ ఉన్నాడు, ఒక నియమించేవాడు ఉన్నాడు. మిమ్మల్ని నియమించేవాడు ఎక్కడో నీకు దూరం లేడు, మీ హృదయంలో ఉన్నాడు, మీ ప్రారంభాన్ని అనుసరించి బొమ్మల్ని ఆడిస్తున్నాడు, నియమిస్తున్నాడు. అంటే వాణ్ణి మీరు శరణ వేడుకోండి. ఎవడైతే నీకు నీ నియంతో, ఎవడైతే నీ కంట్రోలర్, ఎవరిని శరణ వేడుకుంటే మీరు దోషాలలోంచి బలహీనతలోంచి బయటకు వస్తారు, అడి ఆ పరిపూర్ణుడు, అడు దోషరహితుడు, పాపర రహితుడు, పరిపూర్ణుడు, చావు లేనివాడు, పుట్టుక లేనివాడు, ఆది పురుషుడు, లోకానికి ఆధారంగా ఉన్నటువంటి అటువంటి నారాయణుడు మీ హృదయంలో ఉన్నాడు. వాణ్ణి కనుక మీరు శరణ వేడుకుంటే మీ బుద్ధిలో ఉన్న దోషాల నుంచి బయటకు వస్తారు, వాడు స్వరూపాన్ని పొందుతారు అయ్యా. అంటే ఈ బొమ్మల చూసి మీరు మురిసిపోకండి, ఈ బొమ్మల లోపల నారాయణ మీరు పట్టుకోండి. వాణ్ణి కనుక మీరు ఆశ్రయిస్తే మీరు ఈ సంసార యంత్రంలో తగుడుకునే ఈ బొమ్మలలోంచి మీరు బయటకు వస్తారని. తమేవ శరణం గచ్చ సర్వభావైన భారత, ఓ భారత అంటే ఓ అర్జున, నువ్వు అన్ని విధములు ఒక రకంగా కాదు, ఏ రకంగా అయినా నువ్వు అన్ని విధముల సర్వేశ్వరుని శరణాగతి వెరుకు. ఇదంతా నా వల్ల అయిపోతుందని అనుకోకు. నా వల్ల అయిపోతుంది అనుకుంటే నీకు గర్వం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. ఏది జరిగినా ఈశ్వరుని కరుణ, ఇదంతా ఈశ్వరుని ప్రసాదం అని ఈశ్వరుడి శరణాగతిని చేసుకోవాలి. కానీ ఇదంతా నేనేదో చేసేస్తున్నాను, నేను ఉద్ధరించేస్తాను అంటే నువ్వు పాడైపోతావు. అంటే నువ్వు నీ వల్ల ఏమవ్వదు, నీ వల్ల ఏం గడ్డి పరకు కూడా నీ వల్ల అవ్వదు. ఒకవేళ నీ శరీరం ద్వారా ఏదైనా మంచి జరిగితే పరమేశ్వరుడు వాళ్ళు జరిగినట్టే కానీ నీ తెలివితేట వాళ్ళు జరిగినట్టు కాదు. అహంకారాన్ని పెంచుకుని పాడైపోకు. అంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుని నువ్వు శరణాగతి వెరుకు. తమేవ శరణం గచ్చ సర్వభావైన భారత. అన్ని రకములుగా అన్ని విధములుగా అన్ని కోణముల నుంచి నా ఈశ్వరుని శరణాగతి వేడుకోయా. అలా వేడుకుంటే నీకేమవుతుందంటే శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన శాంతి, శాశ్వతమైనటువంటి స్థానం, శాశ్వతమైనటువంటి మోక్షం, శాశ్వతమైనటువంటి వెలుగులోకి ప్రవేశిస్తావు అని నేనే చెప్పటం లేదు, స్వామివారు చెబుతున్నారు. కృష్ణస్వామివారు, వాసుదేవ పరమాత్మ, నువ్వు తమేవ శరణం గచ్చ సర్వభావి అయిన భారత, నువ్వు అన్ని రకములుగా కనుక నువ్వు శరణ వేడుకుంటే ఎటువంటి స్థానంలో ఈ శరీరంలో ఉండగానే ఎప్పుడో కాదు, శరీరం మరణించిన తర్వాత కాదు, అరువు బేరం వద్దు. మనకు క్యాష్ బేరమే, రొక్కం డౌన్ చేయండి, క్యాష్ డౌన్ చేయండి, అరువు మాటలు అరువు బేరాలు వద్దు. ఇక్కడే ఈ శరీరంలో ఉండగానే నీ శరీరానికి మరణం రాకముందే నువ్వు శాశ్వతమైనటువంటి శాంతిని, శాశ్వతమైనటువంటి స్థానాలని, శాశ్వతమైనటువంటి మోక్షాన్ని, మళ్ళీ తిరిగి భూమి మీదకి రానటువంటి అటువంటి శాశ్వత పదవిని నువ్వు పొందుతావయ్యా. ఎప్పుడు ఈ బొమ్మలను చూసి మురిసిపోకు. ఈ బొమ్మల లోపల అంతర్యాముగా నా నారాయణుని శరణ వేడుకుంటే నువ్వు గట్టుకొచ్చేస్తావు, ఒడ్డుకొచ్చేస్తావు. సముద్రం మధ్యలో పడితే ఒడ్డేమిటో మనకు తెలియదు, ఎక్కడ ఎటు వెళ్ళాలో మనకు తెలియదు. అని నువ్వు పరమేశ్వరుని కనుక ఆశ్రయిస్తే ఒడ్డు కనిపిస్తుంది. ఈ సంసార సముద్రంలో ఉన్న నీకు ఈ సంసారం అనే యంత్రం నుంచి నేను నిలబెట్టి ఏడిపిస్తున్నటువంటి, అటు ఇటు గుంజుతున్నటువంటి సంసారం అనే యంత్రానికి తగులుకున్నటువంటి ఈ జీవకోటి ఈశ్వరుని శరణ వేడుకోవటం వల్ల నీకు ఒడ్డు కనిపిస్తుందని ఒడ్డుకు వచ్చేస్తావు. లేకపోతే నీ తెలివితేట వల్ల కేవలం ఈ సముద్రం నుంచి నువ్వు ఒడ్డుకి రాలేవు. గాలివాన వచ్చినప్పుడు గాలి మనల్ని గింటి అవతల పడేస్తుంది. గాలివాన వచ్చినప్పుడు రోడ్డు మీద ఉంచున్నాను కానీ గాలి యొక్క వేగం మనం తీసుకెళ్లి ఏ చెట్టుకో గోడకో కొట్టేస్తుంది. నీకు అర్థమవుతుంది? ఆ గాలి ఏ విధంగా అయితే తిప్పుతుందో, గాలివానలో నువ్వు బయట ఉంచినప్పుడు గాలి ఎటు గంటేస్తే వెళ్ళిపోలిస్తుంది. కానీ మన ఇష్టం వచ్చినప్పుడు మనం స్వతంత్రంగా ప్రవర్తించలేము. అలాగే ఈ లోకంలో ఉన్న బొమ్మలు కూడా వాళ్ళ ప్రారంభం ప్రకారం ముందు విసిరి వేయబడుతున్నారు. ఆ బొమ్మల లోపల అంతర్యాముగా నేను ఉన్నాను. ఈశ్వర సర్వభూతానం, ఈశ్వరుని ఉద్దేశార్జున ఎక్కడో ఉన్నాననుకుంటున్నాము. ఈ భూతముల యొక్క హృదయంలో నేను మకాన్ వేసుకుని స్థిరంగా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ దూరంగా ఉన్నాననుకుంటున్నాయేమో. ఈశ్వరుని సర్వభూతానం, ఇందు గలడు అందు లేడని సందేహం వరదు. అన్ని జీవులు, అన్ని జీవుల్లో, అన్ని భూతములలో, వాళ్ళ హృదయంలోనే, వాళ్ళ హృదయం యొక్క దేశంలో, వాళ్ళ హృదయం యొక్క ప్రాంతంలో, హృదయం యొక్క లోయల్లో నేను ఉన్నాను. అది ఏ బొమ్మ అయితే అన్ని విధముల మినహాయింపులు లేకుండా, శేషం లేకుండా నన్ను ఆశ్రయిస్తుందో ఆ బొమ్మకి తెలియబడతాను. అందరికీ తెలియబడను అని కృష్ణస్వామి చెప్పారు. అంతా ఆత్మే ఉన్నదే ఆత్మ. సృష్టి అంతా కూడా ఆత్మలోనే ఉంది. ఈ సృష్టి అంతా కూడా ఆత్మలోనే ఉంది. ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది కూడా ఆత్మే. అంటే ఆత్మ కళ్ళకు కనిపించేది కాదు, కళ్ళకు కనిపించేది అంతా నశిస్తుంది. ఆత్మ నశించేది కాదు. అంటే ఆత్మ అనుభవేకవేద్యం. ఆత్మ నీ మాటలకు అందకపోవచ్చు, మాట నీ ఇంద్రియాలకు అందకపోవచ్చు, నీ మనస్సుకు అందకపోవచ్చు. అది అనుభవేకవేద్యం. నీ అనుభవానికి మటుకు అందుతుంది. నీ అనుభవానికి అందిన తర్వాత సృష్టి అంతా వచ్చి ఆత్మ లేదని చెప్పిన నువ్వు అంగీకరించవు. ఇంచేది నీకు తెలుస్తుంది ఆ విషయం. ఇప్పుడు ఎవరైనా 10 మంది కలిసి వచ్చి నిప్పు మీద చేయిస్తే కాదని ఎవరైనా చెబుతారనుకోండి, మీరు నమ్ముతారా? మీరు నమ్మరు. ఇంచేది మీ అనుభవం. అంచేది మీరు పరమేశ్వరుడు చెప్పిన మాటల మీద కాదనవచ్చు. అదే మతం చెప్పిన మాటలు కూడా మీరు కాదనొచ్చు. ఈ పుస్తకాలు చెప్పే మాటలు కూడా మీరు కాదనొచ్చు. కానీ మీ అనుభవాన్ని మటుకి మీరు కాదనలేదు. మీ అనుభవాన్ని మటుకి, మీ అనుభవాన్ని స్పష్టంగా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది మామూలు మీ అనుభవాన్ని మటుకి మీరు ఆ కాదనలేదు. ఇంకా ఆచార్య దగ్గరికి వస్తాం. ఐఎంహి అంటే ఆ హృదయంలో అంతర్యాన్ని నీవే అన్న సంగతి తెలుసుకోవటం ఈ జీవిత గమ్యం. ఇక్కడ మేస్టర్ వస్తున్నారు, మనకి టీచర్. ఇక్కడ ఏమంటున్నారండి? అయంహి ఏమంటున్నారండి? వాడు ఎవడో ఎవడో అనుకుంటున్నాయేమో, అంతర్యాన్ని ఎవడో అనుకుంటున్నాయేమో, నీకు పరాయి వాడు అనుకుంటున్నాయేమో, నీకు ఎవడో దూరదేశం వాడు అనుకుంటున్నాయేమో, నీకు సంబంధం లేదు అనుకుంటున్నాయేమో. నీ దేహం మరణించిన తర్వాత నీ బంధువులు మారిపోతారు, పరిసరాలు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, అందరూ మారిపోతారు. నీ వెంట ఉండి, నీ కూడా ఉండి, నీ వెంట ఉండి, నీ వెనక ఉండి, నీ ముందు ఉండి, నీ మరణానంతరం కూడా నీ కూడా వచ్చేవాడు వాడు ఎవడో వాడేను. అయాంహి ఆడే అన్న సంగతి నీకు అనుభవం లేక అది ఎవడో అనుకుంటున్నాయేమో. వాడు స్వరూపేనివు, వాడికి నీకు భేదం లేదు. వాడు తెలియనంత వరకే నీకు ఈ సంసార యంత్రంలో నిన్ను పట్టుకుని తిప్పుతూ ఉంటాడు. వాడిని తెలుసుకున్న మరుక్షణంలో ఈ మాయలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. వాడు ఎవడో అనుకుంటున్నావు, వాడు నేనే, అంతర్యాన్ని నేనే, వాడికి నాకు భేదం లేదన్న సంగతి తెలుసుకోవటమే నీ జీవిత గమ్యం, నీ జీవిత గోళ్ళు, నీ జీవితం యొక్క రోళ్ళు కూడా అన్నారు ఆచార్యుల వారు. నీ గోళ్ళు అదే, నీ రోళ్ళు అదే అని ఆచార్యుల వారు అయాంహి. I know this by the purification of your heart. అంతర్యామి నేనైన సంగతి నోడి చోడు చెప్తే సరిపోదు, అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఒట్టి కబుర్ల వల్ల, ఊరికే కాదు, నూనె చూడటం వల్ల, కూర్చోటం వల్ల, నదుల్లో మురగటం వల్ల తెలియదు. నీ హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి, నీ బుద్ధిని నిర్మలం చేసుకోవాలి, నీ మనసుని ఏకాగ్రం చేసుకోవాలి. ఏకాగ్రం చేసుకుంటేనే కానీ అంతర్యామి నేనే అన్న సంగతి అనుభవం నీకు రాదు. ఎన్నిసార్లు చచ్చినా, ఎన్నిసార్లు పుట్టినా, నీ హృదయం కనుక పవిత్రం కాకపోతే, నీ బుద్ధి కనుక నిర్మలం కాకపోతే, నీ మనస్సు కనుక ఏకాగ్రత రాకపోతే, ఆ వస్తువు సంబంధించిన అనుభవం నీకు రానే రాదు. వేలాది సార్లు ఇటువంటి బొమ్మలు, ఇటువంటి వేలాది, ఇటువంటి శరీరాలు, వేలాది శరీరాలు రావచ్చు, చావచ్చు, పుట్టవచ్చు, కానీ ఆ వస్తువు యొక్క వస్తువు నీకేమీ తెలియదు. ఈ ప్రవాహం, ఈ ప్రకృతి ప్రవాహంలో నేను కొట్టుకుపోతా ఉంటావు. ఎవడు నేను దరి జాగ్రత్తపోయా అంటే ఈశ్వరుడమే వాడు ఒకడు ఉన్నాడని, ఆ వాడి యొక్క అంశం నేనని, నీకు నీకు బిగ్గెస్ట్ రిలేటివ్, చుట్టాల అందరూ వాడికి నీకు పెద్ద చుట్టం ఏంటంటే ఈశ్వరుడే. ఈశ్వరుడి కంటే నీకు పెద్ద చుట్టం ఎవడం లేదు. పెద్ద చుట్టం బిగ్గెస్ట్ రిలేటివ్ ఏమంటే ఈశ్వరుడే. నీకు శరీరం మరణించిన తర్వాతనే కూడా ఈ చుట్టాలు ఎవడో రారు. ఆ పెద్ద చుట్టం అక్కడ వస్తాడు. ఎవడు ఆ పెద్ద చుట్టం? ఎవడో ఈశ్వరుడే. అది బిగ్గెస్ట్ రిలేటివ్, వాడే నీకు వస్తాడు, వాడే నీకు సహాయపడతాడు. అంటే వాడి కనీసం వాడు నీవు వాడు గుర్తించలేకపోయినాడు ఉనికిని కూడా నువ్వు గుర్తించడం లేదు. ఆడు తెలియకపోవచ్చు, నీ హృదయంలోనే ఈశ్వరుడు ఎవడో నీకు తెలియకపోవచ్చు, కనీసం వాడు ఉన్నాడనేటువంటి నమ్మకం కూడా నీ బుద్ధికి కుదరడం లేదు. ఇటువంటి పాడి బుద్ధికి వాడు తెలియబడ్డు, ఇటువంటి పాడి బుద్ధికి వాడు తెలియబడడు. నీ బుద్ధిని నిర్మలం చేసుకో, నీ హృదయాన్ని ప్రశాంతం చేసుకో, నీ హృదయం యొక్క లోయలు పెంచుకో, నీ ఆలోచనని పెంచుకో, నీ మనసులో ఏకాగ్రతను పెంచుకో. ఇవన్నీ చేసుకుంటే ఆ వస్తువు నీకు అనుభవంలోకి తనంతట తానే వస్తుంది. ఇతరుల కోసం నువ్వు సాధన చేయకు, నువ్వు బాగుపడటానికి సాధన చెయ్యి, నువ్వు పాడైపోవటానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు పాడవద్దు, నువ్వు బాగుపడు. నువ్వంటే నీ చైతన్య స్థాయిని పెంచుకో, నీ తెలివితేటను పెంచుకో, నీ వివేకాన్ని పెంచుకో, నీ హృదయాన్ని విశాలం చేసుకో, నీ బుద్ధిని నిర్మలం చేసుకో, నీ మనసును ఏకాగ్రపరుచుకో. అప్పుడు వాడు వాడే నేను, నేనే వాడు, వాడికి నాకు భేదం లేదు అన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ఐ ఆమ్ బై ది ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ హార్ట్, బై ది కంట్రోల్డ్ మైండ్, బై ది కంట్రోల్. ఆ వస్తువుని తెలుసుకోవడం, ఆ వస్తువుని నీ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం నీకు ఇష్టం లేకపోయినా, నీ మనస్సు యొక్క చాపల్యం తగ్గించుకోవడం నీకు ఇష్టం లేకపోయినా, ఆ దేవదేవుని తెలుసుకోవడం కోసమే నీ మనస్సును, నీ ఇంద్రియాలని స్వాధీనం చేసుకో అంటున్నారు స్వాములు వారు. కొంతమంది మన మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు అంటారు, నా కోసమే ఈ పని చేసి పెట్టండి అని. మీ ఇంట్లో పెద్దవాళ్ళే నీ ఈ పని చేయటం ఇష్టం లేకపోయినా నా కోసమే చేసి పెట్టినని కొంతమంది అంటా ఉంటారు మీ ఇంట్లో పెద్దలు కూడా. అలాగే ఇక్కడ ఆచార్యుల వారు ఏమంటున్నారంటే, కనీసం నీకు దేవుని భగవంతుని నీ హృదయంలోని అంతర్యామిని కనుక నీకు తెలుసుకోవాలంటే, నీ ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవడం నీకు ఇష్టం లేకపోయినా, నీ మనస్సు యొక్క చాపల్యాన్ని పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేకపోయినా, అంతర్యామిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి, అంతర్యామిని అనుభవంలోకి తెచ్చుకోవడానికైనా నీ ఇంద్రియాలను స్వాధీనం చేసుకో, మనసు యొక్క చాపల్యాన్ని తగ్గించుకో, కొంచెం స్వార్థాన్ని తగ్గించుకో. సగలు అంతర్యామి నీకు అనుభవంలోకి వస్తాడు. కనీసం వాడు తెలుసుకోవాలి ఆ వెలుగును, ఆ వెలుగులో ప్రవేశించాలి. ఇప్పుడు శరీరం మరణించిన తర్వాత కాదు, శరీరం ఉండగానే ఆ వెలుగులో ప్రవేశించాలనేటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ శాంతిలో, ఆ శాశ్వత శాంతిలో, ఆ మోక్ష స్థానంలో ప్రవేశించడం కోసమైనా నువ్వు కొంచెం స్వార్థాన్ని తగ్గించుకో, నీ ఇంద్రియాన్ని నియమించుకో, నీ మనసులో ఉన్న చాపల్యం తగ్గించుకో అని ఇక్కడ ఆచార్యులు వారు బోధిస్తున్నారు. అంటే బాస్టాండర్ అది వేరు షోర్ రిసోల్యూషన్ అది. ఈ భర్త అనేది ఒక పెద్ద, ఈ సంసారం అనేది ఒక మహాసముద్రం. ఓ కేటాలు పడతా ఉంటాయి, ఈ సంసార సముద్రంలో పుడతా ఉంటారు, ముసలి వాళ్ళు అవుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు, ఏ జన్మ కాదని చుట్టాలు మారిపోతూ ఉంటారు, బంధువులు మారిపోతూ ఉంటారు, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఒక జన్మలో పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ఒక జన్మలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు. మొత్తం మీద ఇది షోర్ల శ్వాసం, ఈ ఒడ్డు లేనటువంటి, దరి లేనటువంటి ఈ సంసార సముద్రంలో ఈ కేటాల మధ్య నువ్వు నరిగిపోతున్నావయ్యా. అయితే నీకు ఆచార్యులు వాళ్ళు ఏమంటున్నారు, ఈ సంసార సముద్రంలో పుట్టడం ఒక కేటం, చచ్చిపోవటం ఒక కేరటం, ఈ కేరటాల మధ్య నువ్వు ఉంటున్నావు, ఈ కేరటాల మధ్య నువ్వు కొట్టుకుపోతున్నావు, ఈ సంసార సముద్రంలో నువ్వు కొట్టుకుపోతున్నావు. అంటే బర్త్ అండ్ డెత్ అది వేరే సబ్జెక్ట్ షోర్లెస్ ఓషన్. ఈ సంసార సముద్రానికి ఒడ్డు లేదు, ఒడ్డు లేదు, ఆ సంసార సముద్రానికి ఒడ్డు లేదు. అంటే నువ్వు అంతర్యామని తెలుసుకోకుండా ఒడ్డుకి రాలేవు. అది ఒడ్డు లేనటువంటి మహాసముద్రం ఓషన్ క్రాస్ ఇట్ సేఫ్లీ. అంటే అది లేని కారంగా అరపడకు. ఈ సంసార సముద్రం నిర్లక్ష్యంగా ఉంటే, అలక్ష్యంగా ఉంటే, సోమరతనంగా ఉంటే, బద్ధకస్తుడిగా ఉంటే ఈ ఒడ్డుకి రాలేవు. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, కొన్ని నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు అలక్ష్యంగా ఉన్నవాళ్ళు, బద్ధకస్తులు, బలహీనులు దీనికి ఒడ్డుకి రాలేరు. నువ్వు కొంచెం భగవంతుడు ఎందు భక్తి కలిగి ఉండు, కొంచెం బుద్ధి కలిగి ఉండు, అంతరంగం ఎందు గౌరవం కలిగి ఉండు, రెస్పెక్ట్ కలిగి ఉండు, ఆయన ఎందు వినయం కలిగి ఉండు, అవినయం వద్దు. నిన్ను ఎవడైతే కంట్రోల్ చేస్తున్నాడో, ఈ బొమ్మల లోపల ఎవడైతే నీకు రూపం ఉన్నప్పటికీ రూపం లేకుండా ఎవడైతే అంతర్యామిగా ఉన్నాడో, వాడికి రూపం లేదు, ఒక పేరు లేదు, ఒక రంగు లేదు, రంగు లేకుండా అంతర్యామిగా ఉండి నిన్ను ఎవడైతే నియమిస్తున్నాడో, వాడిని కనుక నువ్వు శరణాగతి వేడుకుంటే వాడిని నువ్వు క్రాస్ సేఫ్లీ, ఏమి ఒడిగిడుకులు లేకుండా, కంగారు లేకుండా, అంతటి ఎవరైతే నువ్వు నమ్ముకున్నావో వాడే నేను తీసుకొచ్చి గుడ్డిన పడేస్తాడు. కాసిట్ సేఫ్లీ నువ్వు సేఫ్ గా వచ్చేస్తావు. అంటే ఈశ్వరుని కనుక నువ్వు నమ్ముకుంటే తప్పనిసరిగా తప్పని నెమ్మదిగా ఒడ్డుకు వచ్చేస్తావు. స్టేట్ ఆఫ్ బ్రహ్మన్ అంటే మీరు బతికేది మీ అహంకారంలో బతకండి, మీ మనసులో బతకండి, మీ హృదయంలో బతకండి. మీ హృదయంలో అంతర్యామి ఎక్కడున్నాడో మీ హృదయంలో ఉన్నాడు. వాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే మీరు ఉండటం నేర్చుకోండి. వాడు వాడు స్వరూపం మీకు ఇచ్చేస్తారు, ఈ సముద్రంలో బయటకు వచ్చేస్తారు. వాడు ఎక్కడున్నాడు? నీ తలకాయలో లేడు, నీ ఇంద్రియాలు లేడు, నీ హృదయంలో ఉన్నాడు. వాడు నీ హృదయంలో ఎంత న్యాచురల్గా నార్మల్గా ఉంటున్నాడో వాడు కూడా మీరు అంత హృదయంలో ఉండటానికి మీరు నేర్చుకోండి. వాడు ఎక్కడున్నాడో అక్కడే మీరు ఉండండి. వాడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే మీరు కూర్చోండి. ఆ హృదయంలో ఈశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఉండటం మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే వాడే మీరైపోతారు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే మీరే, వాడే మీరైపోతారు. మీరే వాడైపోతారు. వాడికి మీకు భేదం లేనటువంటి స్థితికి మీరు వెళ్ళిపోతారు. వాళ్ళే మీరు ఐక్యం అవుతారు. వాడు ఏ హృదయంలో అయితే ఉంటున్నాడో మీరు కూడా అక్కడ ఉండటం నేర్చుకోండి. అంటే ఈ జీవుని కూడా అక్కడే ఉంచండి, ఈ మనస్సును కూడా అక్కడే ఉంచండి. ఈ జన్మించడానికి మరణించడానికి కారణమైనటువంటి జీవుని హృదయంలోని ఉంచండి, హృదయంలోనే ముంచండి. హృదయంలో ముంచితే హృదయంలో ముంచితే కరిగిపోతాడు. వాడి కరిగిన వెంటనే మీ లోపల అంతర్యం మీకు తానుగా వ్యక్తమవుతాడు, మీకు తానుగా వ్యక్తమవుతాడు. అంటే గర్ల్ ఇనోవల్ స్త్రీయలు స్టేట్ బ్రహ్మన్ బ్రహ్మన్ అంటే రమణ మహర్షి గారికి కూడా చిన్న మాట చెప్పారు, ఇది చాలా అద్భుతం. ఏమి లేదండి, అంటే ఆత్మ అంటే మహాసముద్రం. ఆత్మ అంటే ఏంటి? అది మహాసముద్రం. చైతన్యం అంటే ఏంటి? అది మహాసముద్రం. మరి జీవుడంటే ఎవరు? మనం దేహగతమైన జీవుడు. మనం ఎక్కడున్నాం? దేహగతమైన జీవుడు. మన అంటే దేహానికి పరిమితమైన నేను. మనం వేరనుకుంటున్నాం, దేవుడు వేరనుకుంటున్నాం. సత్యమైన నేను దేవుడే, అసత్యమైన నేను దేవుడు కాదు. ఏదైతే నేను అనుకుంటున్నాను, ఈ నేను మటుకి ఈ దేవుడు కాదు. ఈ ఫాల్స్ ఐ, ఈ దేహగతమైన నేను, దేహానికి పరిమితమైన నేను, ఇది మటుకి దేవుడు కాదు. ఇది మటుకి ఆ దేవుడు కాదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచి వచ్చింది. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచి వచ్చింది. ఈ నేనికి ఆ హృదయంలో నిజమైన నేనికి ఎటువంటి సంబంధం అంటే, సముద్రానికి కెరటాలకి సముద్రానికి బుడగలకు ఉన్న సంబంధం లాంటిది. సముద్రానికి కెరటాలకి సముద్రానికి బుడగలకి ఉన్న సంబంధం లాంటిది. అంటే సముద్రంలో కెరటాలు వస్తాయి, సముద్రంలో బుడగలు వస్తాయి, సముద్రంలో నురుగు వస్తుంది. అంటే మీకు అర్థం, ఆ కెరటం వేరుగా లేదు, ఆ కెరటం వేరుగా లేదు. కెరటం లేకుండా సముద్రం ఉండగలదు, కానీ సముద్రం లేకుండా ఆ కెరటం ఉండలేదు. బుడగ లేకుండా సముద్రం ఉండగలదు, కానీ సముద్రం లేకుండా బుడగలు. ఆ సముద్రంలో పుట్టే బుడగలు ఏంటి? మన జీవులు కూడా అటువంటి వాళ్ళు. ఆ సముద్రంలో పుట్టే బుడగలు ఎటువంటివి? ఈ జీవులు కూడా అటువంటి వాళ్ళే. ఇప్పుడు రమణాచార్యుడు చెప్పి అంటే, నువ్వు బుడగగా ఉంటావా సముద్రంగా ఉంటావా? నువ్వు ఉండేది బుడగగా నీకు ఉండాలందా, నీకు సముద్రంగా ఉండాలందే. నువ్వు బుడగపోతే ఏం పోదు, ఆ బుడగే సముద్రం అవుతుంది. బుడగపోతే ఏమవుదు? సముద్రం కెరటం అణిగిపోతే ఏమవుదు? ఏమవుతుంది? అది సముద్రం అవుతుంది. అంచేది నువ్వు బుడగగా ఉండాలనుకుంటున్నావు, సముద్రంగా ఉండాలనుకుంటున్నావు. ఈ అహంకారం అనే బుడగ ఎప్పుడైతే తగిలిపోయింది, నువ్వేం పోవు, నువ్వు సముద్రం అవుతావు. ఏమవుతావు నువ్వు? ఈ సముద్రం అవుతావు నువ్వు. అంటే ఈ బుడగ పగిలిన వెంటనే పోతాను నువ్వు అనుకోకు. ఈ అహంకారమనే బుడగ పగిలిపోగానే నువ్వు పోతావు అనుకోకు. ఈ బుడగకి, అంటే బుడగ పగిలిపోయిన వెంటనే బుడగకి ఆధారంగా ఉన్న సముద్రం ఏ విధంగా అయితే అవుతుందో, అలాగే ఈ అహంకారం ఉన్న బుడగ పగిలిపోయిన వెంటనే అది ఏమవుతుంది? అది ఆత్మ అవుతుంది, అది చైతన్యం అవుతుంది, అది శాంతిలో కూరుకుపోతుంది. అంటే నువ్వేం పోతావని అనుకోకు. నీ స్వరూపంలో ఐక్యం అవుతావు. ఈ అహంకారం పోతే నువ్వు పోవు, కానీ నువ్వు స్వరూపంలో ఐక్యం అవుతావు. ఏ విధంగా అయితే బుడగ పగిలిపోతే బుడగ ఏమి నష్టపోతావు? సముద్రం అవుతుంది. అదే విధంగా నువ్వేమవుతావు? నువ్వు సముద్రం అవుతావు. అంటే ఆత్మకి జీవుడికి ఎటువంటి సంబంధం అంటే, సముద్రానికి బుడగలకి ఎటువంటి సంబంధం ఉందో, ఆత్మకి జీవుడికి కూడా అటువంటి సంబంధమే అని చెప్పడం కోసం చెప్పారు. ఆచార్య వారు అన్నారంటే ఒక చిన్న పొరపాటు వలన ప్రమాదంలో పడిపోయాం మనం. చేసింది చిన్న పొరపాటే, చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయాం. ఆత్మ కాని దాన్ని ఆత్మ అనుకోవటం, నిజము కాని దాన్ని నిజం అనుకోవటం, సత్యం కాని దాన్ని సత్యం అనుకోవటం, ఇటువంటి ఈ పొరపాటు ఆ వివేకం, ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిజము ఏది ఏది అనేదము, ఏది మరణం ఏది మరణించేదో, మరణం లేని వస్తువు ఏదో, ఆ విషయం మనకు తేడా తెలియటం లేదు. ఆ వివేకం మనకు లేని వలనే మనం ఇది ప్రమాదంలో పడ్డాం. అంటే ఆత్మ కాని దాన్ని ఆత్మ అనుకోవటం వల్ల, సత్యము కాని దాన్ని సత్యం అనుకోవటం వల్ల, అల్పకాలం ఉండి బయటకు పోయి దీన్ని నిజమనుకోవటం వల్ల. ఆచార్యుల వారు అంటున్నారు ఈ శరీరం ఉంటుంది, ఈ శరీరం అల్పకాలం ఉంటుంది అట్ట. మీకు తినటానికి తిండున్నా, కట్టుకోవడానికి గుడ్డలున్నా, ఉండటానికి నీడున్నా, మీకు అన్ని భోగాలు ఉన్నా, ఏమీ లోట్లు లేకపోయినా చిరకాలం ఉండదట్టండి. అల్పకాలం ఉండి పక్కకు తప్పుకుంటుందట. ఇది శరీరం చిరకాలం ఉండదట్టు. మీకు బాగా తింటామని తిని ఉండొచ్చు, మీకు ఇంటికాడ ఏమి లోపం లేకపోవచ్చు, అన్ని భోగాలు ఉన్నాయి కదా ఉండమంటది ఉండదట్టండి. అల్పకాలం ఉండి బయటకు పోతుందట్టండి. ఏది ఈ శరీరం ఉందే, ఈ శవం ఉందే, ఎంతో కాలం ఉండదు, అల్పకాలం ఉంటుంది, స్వల్పకాలం ఉంటుంది, తర్వాత ఇది బయటకు పోతుంది, అంటే ఇది చచ్చిపోతుంది. అంటే దీన్ని చూసి ఏ నిజం అనుకుంటున్నావు? ఈ శరీరాన్ని నిజం అనుకుంటున్నావు? ఈ శరీరాన్నే చైతన్యం అనుకుంటున్నావు? ఈ శరీరాన్నే ఆనందం అనుకుంటున్నావు? దీన్ని చూసుకుని మురిసిపోతున్నావు అనుకు. అంటే ఇది ఎలా నువ్వు కలిసి నువ్వు చూసి మురిసిపోయినది చిరకాలం ఉంటుంది అనుకుంటున్నావేమో. చిరకాలం ఉండదు, అల్పకాలం ఉండి స్వల్పకాలం ఉండి అది రాలిపోతుంది. అల్పకాలం ఉండి స్వల్పకాలం ఉండి అది రాలిపోతుంది. దాని ఈ శరీరాన్ని చూసి నువ్వు ఆత్మ అనుకుంటున్నావు, దీన్నే చైతన్యం అనుకుంటున్నావు, దీన్నే నిజం అనుకుంటున్నావు, ఇది తప్పించి ఇంకేమీ లేదనుకుంటున్నావు. ఇలా అనుకోవటం వల్ల నువ్వు ప్రమాదంలో పడ్డావు, ఇలా అనుకోవటం వల్ల నువ్వు యాక్సిడెంట్ లో పడ్డావు, ప్రమాదంలో పడ్డావు. ఇది తప్పించి శరీరం తప్పించి ఇంకేమీ లేదని నీకు అనిపిస్తుంది. అంటే ఇదే నిజం అనుకు, శరీరం మాత్రమే నిజం అనుకుంటున్నావు. అంటే ఇది నిజము కాని దాన్ని నిజం నమ్ముతున్నావు నువ్వు. అంటే ఇప్పుడు ఆచార్య వారు చెప్పేది ఏంటంటే, పామును చూసి తాడనుకుని ఆ పామును పట్టుకుంటే నీ గతి ఎలా పట్టుకుంటుందో, దేహాన్ని ఆత్మ అనుకోవటం అటువంటి ప్రమాదంలో పడ్డావు, ఇంకేమి చెబుతాను, ఎంత చెబుతాను నీకు అంటున్నారు ఆచార్యుల వారు. ఆచార్య స్వామి వారు ఏం చెప్తున్నారు, నువ్వు పెద్ద పాము ఉంది అనుకోండి, ఎక్కడైనా ఆ పామును చూసి తాడని సరదాగా వెళ్ళి పట్టుకున్నావు అనుకోండి, ఆ పామి అది తాడుగా ఉంది బాగా కనిపిస్తానని ఇడి మీద ఆ పామును పట్టుకున్నారనుకోండి, ఆ పామి ఏం చేస్తుంది మమ్మల్ని? ఆ పాముని తాడనుకున్నంత మాత్రం చేత తాడవదు. మీరు అనుకోవచ్చు అది తాడని, అది పామే. అది ఆ పామును పట్టుకుంటే మీ గతి ఏమవుతుంది? అది తాడనుకున్నారు, తాడనుకుని పట్టుకున్నారు. పాము అంటే మీరు పట్టుకోరు, కానీ అది పామును మీరు తాడనుకున్నారు. తాడనుకుని వెళ్ళి పట్టుకుంటే అది ఏమవుతుందో, ఎటువంటి ప్రమాదంలో పడతారు. ఈ దేహాన్నే చైతన్యం, దేహమే ఆత్మ, దేహమే నిజమని మీరు వ్యవహరించటం వల్ల వచ్చే ప్రమాదం కూడా అటువంటిది అంటున్నారు స్వాముడు వారు. పామును చూసి తాడనుకుని దాన్ని పట్టుకుంటే ఎటువంటి గతి పోయి పడుతుందో. ఈ దేహం, దేహమే ఆత్మ, దేహమే చైతన్యం, దేహమే సర్వస్వం, దేహం తప్పితే ఏం లేదు, ఇది మాత్రమే నిజం అనుకోవటం వల్ల మీకు అటువంటి ప్రమాదమే మీకు ఇది తప్పనిసరిగా కలుగుతుంది. అంటే దేహ బుద్ధి వల్ల ఈ పుట్టటాలు, ఈ తావటాలు, ఈ సఫరెన్స్, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ భారాలు, డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్, డొమెస్టిక్ టెన్షన్స్, ఇవన్నీ కేవలము దేహ బుద్ధి వల్ల వస్తున్నాయని ఎన్నిసార్లు మీకు చెప్పాలి, ఎన్నిసార్లు నా చేత వాదిస్తారంటారు ఆచార్య స్వాములు వారు. మీకున్నటువంటి ఒక్కో కుటుంబానికి ఒక కష్టం ఉండొచ్చు, ఒక్కో మనిషికి ఒక కష్టం ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నిటికి ఆధారం ఒక దేహ బుద్ధి. ఒక ప్రతి మనిషికి ఒకే కష్టం ఉండదు, ఒక్కో కుటుంబానికి ఒక కష్టం ఉంటుంది, ఒక్కో దేహానికి ఒక బాధ ఉంటుంది. ఇవన్నిటికీ కారణం దేహ బుద్ధి మాత్రమే. ఇవన్నిటికీ కారణం అంటే దేహం మాత్రమే నిజం అనుకుని వ్యవహరించటం వల్ల నీకు ఆత్మబుద్ధి లేదు, దేహ బుద్ధి మాత్రమే ఉంది. అంటే ఆత్మ నువ్వు అనుకోవటం లేదు, దేహానికి నీ దేహానికి నీ అస్తిత్వాన్ని పరిమితం చేసుకుంటున్నావు, దేహానికి నీ ఆలోచన అంత పరిమితం చేసుకుంటున్నావు, నీ దేహగతి మీద నేనే నిజం అనుకుంటున్నావు. ఇది నిజం అనుకోవటం వల్లే నీకు వచ్చినటువంటి సఫరింగ్స్ అన్ని కూడా, నీ డొమెస్టిక్ టెన్షన్స్, ఈ డొమెస్టిక్ డిఫికల్టీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి, నీకు డొమెస్టిక్ కంపల్షన్స్ ఇవన్నీ రావటానికి కారణం దేహ బుద్ధి కారణం. రకరకాల ఈ లోకంలో, ఈ సృష్టిలో, ఈ భూమి మీద రకరకాల బాధలు ఉన్నాయి, రకరకాల కష్టాలు ఉన్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ నష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ కలిగినా, ఏ సంసారానికి కానీ వ్యక్తికి కానీ, ఈ అన్నిటికీ నూటికి నూరు పాళ్ళు దేహ బుద్ధే కారణం. ఆత్మ కానిదాన్ని ఆత్మని నమ్మటం, సత్యం కానిదాన్ని సత్యమని నమ్మటం, నిజము కానిదాన్ని నిజమని నమ్మటం, ఏది సత్యం ఏది అసత్యం అనే వివేకం లేదు. పామును చూసి తాడని పామును పట్టుకోవడం ఎటువంటి ప్రమాదంలో నువ్వు పడుతున్నావు? ఆత్మ కానిదాన్ని చూసి ఆత్మ అనుకుని ఆ బ్రాంచ్ లో పడటం వల్ల నువ్వు అటువంటి ప్రమాదంలో పడుతున్నావు అని స్వాములు వారు చెబుతున్నారు. ది సఫరింగ్ బర్త్ డెత్ అండ్ డిఫరెంట్ సఫరింగ్స్ డ్యూ టు ది ఇగ్నోరెన్స్. అంటే నువ్వెవడో నీకు తెలియనంత కాలం నువ్వు అజ్ఞానంలో ఉంటావు. నువ్వెవడో నీకు తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. అజ్ఞానం నీకు ఏ రకమైన సఫరింగ్ వచ్చినప్పుడు నువ్వు అజ్ఞానం ఉన్నట్టే గుర్తు. దేహంలో ఎక్కడ బాధ కలిగినా ఏ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నీకు ఎలా గుర్తు వస్తుందో, నీకు ఏ రకమైన బాధ వచ్చినా అందరికీ ఒకే బాధ ఉండదు, ఎవరికి ఏ రకమైన బాధ కలిగినప్పటికీ నీ లోపల అజ్ఞానం ఉన్నట్టే గుర్తు. నీ లోపల అజ్ఞానం ఉన్నట్టే గుర్తు. ఈ అల్పకాలం ఉండి స్వల్పకాలం ఉండి రాలిపోయే శరీరాన్ని సర్వస్వం అనుకుంటున్నావు, ఇదే నిజం అనుకుంటున్నావు. ఇదే ఇది ఒక పెద్ద అజ్ఞానం. ఇదే నిజం అనుకోవటం, నీ అస్తిత్వాన్ని నీ దేహానికి పరిమితం చేసుకోవటం, ఇది ఒక అజ్ఞానం. ఈ దేహాన్ని జాగ్రత్తగా పోషించుకుంటున్నావు. ఒక దేహం ఒకటే కాదు, దేహానికి చాలా ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలతో ఆ విషయాలను ఎంజాయ్ చేస్తూ, విషయాలను అనుభవిస్తూ, నీ అహంకారాన్ని ఎవరైనా పొగిడి సంతోషిస్తూ నువ్వు చచ్చే వరకు దేహ బుద్ధి నువ్వు పెంచుకుంటా అంటే నీకు జ్ఞానం ఏంటరా అంటున్నారు స్వాముల వారికి. ఎవరన్నా కొంతమందికి అహంకారం నాన్న పొగడాలి, వాళ్ళకి సాంబ్రాణ పొగవేయాలి. వాళ్ళు ఏమనుకున్నారు, ఇది అందరం మనకు పొగుడుతాం కదా, సంతోషం వస్తాం కదా, మన దేహ బుద్ధి తిరిగిపోతాం, చచ్చిపోయిన తర్వాత చేతక లోకాలకు వెళ్తాం సంగతి వాళ్ళకి తిరిగిటం లేదు. కొంతమంది మనుషులకు సాంబ్రాణ పొగ రోజే ఇవ్వలేసిందే. నీకు అర్థమవుతుంది అంటే ఇక్కడ ఆచార్య వారు ఏమంటున్నారంటే, నీ దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాల ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేహ బుద్ధి పోగొట్టుకోవడం మానేసి దేహ బుద్ధిని పెంచుకుంటున్నావు. ప్రతి దేహానికి దేహం వస్తే ఇంద్రియాలు వస్తాయి. తల్లి కడుపులోంచి బయటకు శవం వచ్చినప్పుడు ఒక శవం అవుతే రాదు, దానికి కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, ఇంద్రియాలు కూడా ఉంటాయి. శవం అవుతే బయటకు రాదు, ఆ ఇంద్రియాలతోటే శవం బయటకు వస్తుంది. ఆ ఇంద్రియాలను ఏం చేస్తున్నావంటే ఇంద్రియాలను పోగొట్టు, ఇంద్రియాలను ఉపయోగించుకుని నువ్వు అజ్ఞానంలోంచి జ్ఞానంలో రావటానికి ప్రయత్నం చేయటం లేదు. నువ్వు నువ్వేం చేస్తున్నావంటే ఆ ఇంద్రియాలను ఉపయోగించుకుని ఆ భోగబుద్ధిని పెంచుకుంటూ దేహబుద్ధిని పెంచుకుంటున్నావు. ఆ భోగబుద్ధి మీద నీకు నా దేహబుద్ధి లేకపోతే నీకు భోగబుద్ధి రాదు. అంటే నువ్వు ఈ భోగబుద్ధిని పెంచుకుంటున్నావు, దేహబుద్ధి పెంచుకుంటున్నావు, మరణానంతరం చీకటి లోకాలకే పోతున్నావు. అంటే నీ ఇంద్రియాలని, నీకున్న భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలని, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఇంద్రియాలని నువ్వు దేహబుద్ధిని నశింపజేసుకోవడానికి ఉపయోగించుకోవటం లేదు, దేహబుద్ధిని పెంచుకోవడానికి నువ్వు ఉపయోగించుకుంటున్నావు. అంటే కొంతమంది ఎవరైనా పొగుడుతారనుకోండి, మనం అనుకోండి మనకు సంతోషం వస్తుంది అనుకోండి, ఏదో అందరూ పొగుడుతున్నారు అనుకుంటున్నాం, కానీ దానివల్ల మనకు దేహబుద్ధి పెరిగిపోతుంది. ఈ దేహబుద్ధి పెరిగిపోవటం వల్ల ప్రమాదంలో పడతాం అన్న సంగతి నీకు తెలియటం లేదు. నీ అహంకారంతో, నీ బలంతో, నీ దర్పంతో, నీ ధనంతో నిన్ను పాడు చేసుకుంటున్నావు. నేను నువ్వు బాగు చేసుకోవటం లేదు, నిన్ను పాడు చేసుకుంటున్నావు. అంటే నువ్వు ప్రిపేర్ విత్ బై ద ఆబ్జెక్ట్ ఆఫ్ సెన్సెస్. ఎంతసేపు ఆ ఇంద్రియాలకి ఏ ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది, ఆ విషయాలని తలపెట్టుకుంటూ మురిసిపోతున్నావు. ఆ విషయాలను నువ్వు తలపెట్టుకుంటూ నువ్వు మురిసిపోతున్నావు. ఆ మురిసిపోయి దేహబుద్ధిని పెంచుకుంటున్నావు, దేహబుద్ధిని నువ్వు పెంచుకుంటున్నావు. అది సిల్క్ వరం ప్రదర్శ ఇట్స్ కుక్కూన్, అంటే సాలి పురుగు దాని దారంతో గూడు కట్టుకుంటుంది. దాని దారంతో గూడు కట్టుకుని ఆ గూళ్ళని బంధించబడిపోతుంది. సాలి పురుగు దాని దారంతో గూడు కట్టుకుంటుంది, గూడు కట్టుకుని ఆ గూళ్ళోనే అది బంధింపబడిపోతుంది. దాని నోటంకి వచ్చి దారం దాని జైలు కింద ఉపయోగపడుతుంది. అలాగే నీ ఇంద్రియ భోగాలే నువ్వు అనుభవించడం ద్వారా ఒక జైల్లో ప్రవేశిస్తున్నావు. అని నీ నీ భోగ జీవితమే నీకు జైలు తయారు చేస్తుంది. ఆ జైల్లో నువ్వు కూరుకుపోతున్నావు. దేహబుద్ధిలోంచి నువ్వు నీ దేహబుద్ధి నీకు జైలు, ఈ జైలు నువ్వే నిర్మించుకుంటున్నావు. అంటే నువ్వు అందులో ఆ జైల్లోంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు. అంటే నీకు ఇక్కడ గురువు యొక్క సహాయం అవసరం, ఈశ్వరుడు యొక్క సహాయం అవసరం, ఈశ్వరుడు యొక్క సహాయం అవసరం. ఈ మధ్యన గురువు అన్నాడు, కనిపిస్తున్న గురువు మీద గౌరవం లేనటువంటి వాళ్ళకి కనిపించిన ఈశ్వరుడు మీద ఇలా గౌరవం ఉంటుందా అని. ఈ మధ్యన గురువు ఏమన్నాడంటే, కనిపిస్తున్న గురువు మీద నమ్మకం లేనటువంటి దేవకోటికి కనిపించిన దేవుడి మీద నమ్మకం ఉంటుందంటే ఎలా చెప్తారు? అంటే గురువు ఏంటంటే, నిన్ను ఎవడైతే జీవుణ్ణి ఎవడైతే ఈ సంసార యంత్రంలో తగులుకున్న జీవుల్ని ఆ సంసార యంత్రం నుంచి తప్పించి ఆ లోపల అంతర్యానులోనే అంతర్యానులో ఐక్యం చేయడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు గురువు. అంటే జీవుణ్ణి పరమేశ్వరుడు ఐక్యం చేయడానికి ఎవడైతే మాట ద్వారా, చూపు ద్వారా, మధుర చూపులు, మధుర వీక్షణములు, కృష్ణుడు ఒకసారి అలాగా ఆ బృందావనంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ చూపు మన మీద విసిరినప్పుడు చాలా మధురంగా, చాలా వీక్షణంగా, అంటే బాగా వేసవకాలంలో చిన్న కొంచెం చల్లగాలు వస్తే ఎలా ఉంటుందో, బాగా మే నెలలో ఎండలు మండిపోతుండో సడన్ గా ఒకసారి చల్లగాలు ఎలా వస్తే అలా ఉంటుందో, అలాగే ఈ సంసార అరణ్యంలో కాలిపోతున్నట్టు జీవుని బృందావనంలో ఏమి లేదు వాడు వేదాంతం చెప్పడం, ఒక మధురమైన చూపు ఆ వీక్షణం అటు విసిరితే వీడికి ఆ ఉదయమైనటువంటి ఆ బ్లిస్ అంది కట్టిన జీవుడికి ఆ వీక్షణ. కొంతమంది కళ్ళు చూస్తుంటే వాళ్ళు మన అసూయ పడుతున్నారని తెలుస్తూనే ఉంటుంది. ఆ కళల్లో అసూయ ఉందో, ద్వేషం ఉందో, మాధుర్యం ఉందో, ఏముందో కళ్ళును చూసి చెప్పేయచ్చు మనిషి యొక్క కళ్ళును చూసి. అందులో అసూయ ఉందా, లేకపోతే కొంటితనం ఉందా,
అయితే మాధుర్యం ఉందా, తీయుదనం ఉందా, చేతిదనం ఉందా? ఒక మనిషిని అంత పరీక్ష ఎక్కర్లేదు. ఆ కళ్ళుని మనం ప్రశాంతంగా చూస్తే చెక్కలేదు. ఆ కృష్ణుడు బృందావనంలో తిరిగినప్పుడు ఉరిక మధుర వీక్షణం, ఉరిక అలా కళ్ళతో చూపు ద్వారా నీకు ఆనంద శిఖరాలని, ఆనంద శిఖరానికి తీసుకెళ్లేవాడు వాడు కృష్ణుడు అంటే. ఒక మధురమైన వీక్షణం, ఏం లేదు, ఒక మరి విశాలమైన నేత్రాడు భగవంతుడి కృష్ణుడి, ఒక మధురంగా మీ వంపు ఉరిక అలా చూస్తే నీతో మాట్లాడక్కర్లేదు, నీతో వాదించక్కర్లేదు, ఇది శాస్త్రం చెప్పక్కర్లేదు, ఒక మధురమైన వీక్షణం. అది ఎలా ఉంటే మధురం ఒకసారి తీయగా మీ వంక చూసి రిపుడిక జీవుడు ధరించేవాడు. అది దేవుని యొక్క వైభవం. నీ జైలు నువ్వే నిర్మించుకుంటున్నావు, అంటే నీ యొక్క దేహ బుద్ధి నువ్వే పెంచుకుంటున్నావు. ఈ దేహం ఇంద్రియాల ద్వారా విషయాలను స్మరించటం వల్ల దేహ బుద్ధి పెరిగిపోతూ ఉంటుంది. అంటే నీవు అప్పుడు నీకు ఇంకా జన్మ తప్పదు, ముసలితనం తప్పదు, మళ్ళీ మరణం తప్పదు, ఏమి తప్పదు నీకు. అంటే నువ్వు దేహబుద్ధి నశిస్తేనే కానీ నీకు ఆత్మబుద్ధి కలగదు, దేహబుద్ధి నశిస్తేనే కానీ నీకు ఆత్మబుద్ధి కలగదు. అంటే నీ ఏ రకమైన సఫరింగ్ వచ్చినప్పటికీ నీకు ఈ జన్మలో నీకు ఏదైనా ఒక సఫరింగ్ ఉండొచ్చు, నీకు దేహబుద్ధి నశించదనుకో వచ్చి జన్మలో ఇంకో సఫరింగ్, ఇంకో బాధ ఉంటుంది. అప్పుడు నీకు దేహబుద్ధి నశించదనుకో మరొక జన్మలో మరొక సఫరింగ్ ఉంటుంది. కానీ ఏదో రకంగా నీ బాధ దుఃఖము ఈ దేహబుద్ధి నశించే వరకు నిన్ను విడిచిపెట్టవు, ఇందులో రాజీ లేదు. ఇందులో ఏమంటున్నారు, రాజీ లేదు. ఇతరుల గొడవ షేక్స్పియర్ అన్నాడు, ఇతరుల గొడవ నీకు అనవసరం, ఇతరుల గొడవ నీకు అనవసరం, ఇతరుల గొడవల్లోకి జోక్యంలోకి వెళ్ళకండి, దానివల్ల అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. ఓన్లీ వైజ్ అండ్ గుడ్ టు సీక్ మోస్ట్ టు నో జెండర్స్. ఎవరైతే బుద్ధిమంతులు, ఎవరైతే వివేకవంతులు, ఎవరికైతే పూర్వపుణ్యం ఉందో, ఎవరికైతే సఫలమే ఉందో, వాళ్ళు మాత్రమే వాళ్ళని తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుంది. కానీ లోకంలో అందరికీ కలగదు. అంతే లోకంలో అందరూ అలా ఉన్నారు, మేము మటుకి అలా ఎందుకుండకూడదు. అటువంటి భ్రాంతిలో పడకండి, అటువంటి అనవసరం గొడవలో పడకండి. నీకు పూర్వపుణ్యం ఉంటే, నీకు తెలివి ఉంటే, నీకు వివేకం ఉంటే, నీకు మంచితనం ఉంటే, నీకు సౌహృదం ఉంటే మిమ్మల్ని నీకు తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుంది. కానీ లేకపోతే నీకు అలా బుద్ధి కలగనే కలగదు. ఓన్లీ ది వైజ్ అండ్ గుడ్ సీక్ మోస్ట్ టు నో జనరల్స్. వైజ్ జ్ఞానికి ఆ గుడ్ జ్ఞానికి మాత్రమే వాడిని తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుంది. కానీ అందరికీ కలగదు. అంటే వాళ్ళకి ఏం, వాళ్ళు ఏం సాధన చేసుకోవటం లేదు, మనం ఎందుకు సాధన చేసుకోవాలని అలా అనుకోకుండా వాళ్ళకి పూర్వపుణ్యం లేకపోతే వాళ్ళని తెలుసుకోవాలి, భగవద్ అనుభవం పొందాలంటే కోరి కూడా వాళ్ళకి ఇది కాదు. వాళ్ళ గొడవ నీకెందుకు, నీ పని అయితే చూసుకోండి, నీ బిజినెస్ అయితే మీరు చూసుకోండి, ఇతరుల గొడవ నీకెందుకు, మీరు బాగుపడే విధానం మీద మీరు చూసుకోండి. అంటే వాళ్ళు ఏమి చేయటం లేదు, నేను ఎందుకు సాధన చేయాలి, ఇటువంటి గొడవలో పడకండి. ఓన్లీ ది వైజ్ అండ్ గుడ్ సీక్ మోస్ట్ నో ది అందర్స్. బుద్ధిమంతుడికి, వివేకవంతుడికి, ఆ సౌహృదయుడికి, ఆ మంచితనం ఉన్న వాళ్ళకి, పూర్వపుణ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే వాడు హృదయంలో అంతర్యాములు ఐక్యం అవ్వాలనే బుద్ధి కలుగుతుంది. కానీ అందరికీ కలగనే షేక్స్పియర్ ఒక సందర్భంలో చెప్తారు. ఈ మూఢుడు ఏం చేస్తాడంటే, ఈ మూర్ఖత్వంలో ఉన్న మనిషి, మూఢత్వంలో ఉన్న మనిషి ఈ తమో గుణం వల్ల ఏం చేస్తున్నాడంటే, వాడికి అది వివేకం లేకపోవటం వల్ల, ఆలోచన లేకపోవటం వల్ల, వాటికి ఏదైతే లేదో అది ఉందని అనుకుంటూ ఉంటాడు, ఏదైతే ఉందో అది లేదని అనుకుంటూ ఉంటాడు. వాడు మూఢుడు, వాడు మూర్ఖుడు అని అర్థం. ఏదైతే ఉందో అది లేదనుకుంటాడు, ఏదైతే లేదో అది ఉందనుకుంటాడు. కొంతమంది మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళ కింద, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళ కింద చిత్రించే మనుషులు కూడా ఉన్నారు. అది మూఢత్వం, మూర్ఖత్వం. దేవుడి దాకా వదిలేయండి, చైతన్యం దాకా వదిలేయండి, చైతన్యం దాకా వదిలేయండి. కొంతమంది మంచి వాడిని చెడ్డవాడి కింద చిత్రించి, చెడ్డవాడిని మంచి వాడి కింద చిత్రించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి దాకా అక్కర్లేదు, అది వాళ్ళలో ఉన్న వాళ్ళు. అటువంటి మనుషులను చూసి మీరు కంగారు పడకండి, అది వాళ్ళ యొక్క మూర్ఖత్వం, వాళ్ళ యొక్క మూఢత్వం. స్వాములు వారు అంటున్నారు, అది వాళ్ళ యొక్క మూర్ఖత్వం, వాళ్ళ యొక్క మూఢత్వం. మీకు ఎదట వాళ్ళలో ఉన్న మంచిని మీరు చూడగలిగితే మీరు మంచితనం ఉన్నట్టు, ఎదట వాళ్ళలో ఉన్న చెడ్డని మీరు చూస్తుంటే మీరు చెడ్డవాళ్ళని మీరు పడితే నేను చెప్పక్కర్లేదు అన్నారు ఆ చెడ్డవాడు. మీరందరూ దుష్టులని ఏర్పడి, మీరు ఎదట మనుషులు ఉన్న దుష్టత్వాన్ని మీరు చూస్తుంటే మీరు దుష్టులని నేను చెప్పక్కర్లేదు, ఎదట వాళ్ళు ఉన్న మంచితనాన్ని మీరు చూస్తుంటే మీరు మంచివాడని కూడా నేను చెప్పక్కర్లేదు. మిమ్మల్ని నేను దుష్టులని చెప్పను, నేను మిమ్మల్ని మంచివాళ్ళని నేను చెప్పను. ఎదట వాళ్ళు మీకు మంచితనం కనిపిస్తుంటే మీరు మంచివాడు కింద గుర్తు, ఎదట వాళ్ళు ఉన్న ఈవిల్స్ మీకు కనిపిస్తుంటే మీరు దుష్టుడని గుర్తు. ఎదట వాళ్ళు ఎదట మనుషులు ఉన్న దుష్టత్వం మీరు కనిపిస్తుంటే మీరు దుష్టుడు, ఎదట వాళ్ళు ఉన్న మంచితనం కనిపిస్తుంటే మీరు మంచివాళ్ళే. అయితే మీరు దుష్టులని నేను చెప్పను, మంచివాడని నేను చెప్పను, మీరే నిర్ణయించుకోండి అంటున్నారు స్వాముల వారు. నిష్ఠోరు ఆయన మీద వేసుకోవటం లేదు, స్వాముల వారు నిష్ఠోరు ఆయన మీద వేసుకోవటం లేదు. అది మీరు మంచితనం ఉందో చెడుతనం ఉందో మీరు నిర్ణయించుకోండి. మీ లోకంలో అనేక మంది మనుషులు మీరు చూస్తున్నారు, వాళ్ళలోనే చెడ్డ కనిపిస్తుంటే మీరు చెడ్డవాళ్ళే, వాళ్ళలోనే మంచి కనిపిస్తుంటే మీరు మంచివాళ్ళు. ఇంకేది సత్పురుషుడు ఎదటి వాళ్ళలోనూ మంచినే చూస్తాడు, దుష్టుడు ఎదటి వాళ్ళలోనూ చెడ్డనే చూస్తాడు. ఇంకా వీరు దుష్టుడు కాబట్టి ఈ విషయం నేను ఏర్పాటుగా వివరించి చెప్పను. అంటే మీరు మంచివాళ్ళు, మీరు చెడ్డవాళ్ళు, మీరు నిర్ణయించుకోండి. ఏది మూఢత్వం ఏది మూర్ఖత్వం మీరే నిర్ణయించుకోండి. అండ్ ఈ థింగ్స్ దట్ వాట్ రియల్లీ ఇస్ నాట్ జస్ట్ అండ్ వన్ కేక్స్ దట్ రూల్స్ అండ్ సర్పెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అరైజ్. అంటే నువ్వు నిజం కాదు దాన్ని నిజం కింద నమ్మినంత కాదు, నీకు అనేక వికారాలు వస్తూ ఉంటాయి, అనేక ఆకర్షణలు వస్తూ ఉంటాయి, అనేక బాహ్యంగా అనేక ఆకర్షణలు వస్తాయి, అనేక ఒత్తిళ్ళు వస్తాయి. నువ్వు నిజం కాని దాన్ని నిజం కింద నమ్మినంత కాలం నువ్వు అనేక మానసికమైన ఒత్తిళ్ళకి నువ్వు లొంగి కావలసింది. జీవితం పొడిగినా లొంగవలసిందే, జీవితం పొడిగినా లొంగవలసిందే. అంటే నువ్వు నిజం కాని దాన్ని నిజం కింద నమ్మినంత కాలం బై టెన్షన్స్కి ట్రబుల్స్కి నీ మానసిక ఒత్తిడికి నువ్వు లొంగిపోవలసిందే. జీవితం పొడిగా నేను వెంటాడుతూనే ఉంటాయి, జీవితం పొడిగినా నేను వెంటాడుతూనే ఉంటాయి. అంటే నువ్వు ఇది తప్పనిసరిగా నువ్వు ఏదైతే సత్యము సత్యాన్ని గ్రహించాలి, ఆ సత్యం ఎక్కడో లేదు, నీ హృదయంలోనూ ఉంది. ఆ సత్య సాక్షాత్కారం నీకైతే అయితేనే కానీ, అంటే ఎవడైతే సత్యాలు అన్వేషకుడు వాడికి సత్యం అనుభవంలోకి వస్తుంది. మోహం నశించిన వాడు కానీ సద్బుద్ధి కలగదు, సౌహృదయం కలగదు. ఆచార్యులు వారు అంటారు సత్పురుషులు సహవాసం చేయి, సత్పురుషులు సహవాసం చేయి. ఓ హోలీ పీపుల్, హోలీ పీపుల్ సత్పురుషులు సహవాసం చేయి, హోలీ ప్లేసెస్ దర్శించు, హోలీ పీపుల్ తోటి సహవాసం చేయి. నీకు మోహం ఈశ్వరుని క్షేత్రాలు అనేక ఉన్నాయి, ఆమె అరుణాచలం ఉంది, లేకపోతే ఇంకో కాశీ ఉంది, ఇటువంటి మంచి మంచి ప్లేసెస్ నీకు అవకాశం ఉంది దర్శించు. సత్పురుషుల తోటి సహవాసం చేయి, హోలీ ప్లేసెస్ దర్శనం చేయి, హోలీ పీపుల్ తోటి సహవాసం చేయి. సహవాసం చేస్తే నీకు మోహం నశిస్తుంది, మోహం నశించిన నీ లోపలటువంటి సత్య వస్తువు నీకు తానుగా వ్యక్తమవుతుంది. నీ హృదయంలో ఏదో ఒకటి ఒక నిజం ఉంది, నీ హృదయం అది లేదనుకుంటున్నావు. ఈ అల్పకాలం ఉండి స్వల్పకాలం ఉండి ఈ శరీరాన్ని బయటకు పోయి ఈ శరీరాన్ని నువ్వు అనుకుంటున్నావు. నీ శరీరాన్ని చూసి నువ్వు మురిసిపోకు. నీ శరీరంలో ఉన్న ప్రాణాన్ని బయటకు తీసుకొచ్చేయడానికి లోకంలో లక్షాధిక అవకాశాలు ఉన్నాయి. నీ శరీరంలో ప్రాణం ఉన్న మాట నిజమే, నీ శరీరంలో ఉన్న ప్రాణాన్ని ఏ క్షణంలో అయినా బయటకు తీసుకొచ్చే రోగాలు ఈ లోకంలో లక్షలాదిగా ఉన్నాయి. ఏదో ఒక రోగం నీ శరీరంలో ఉన్న ప్రాణం బయటకు తీసుకొచ్చేస్తుంది. ఈ ప్రాణాన్ని ఈ అల్పకాలం ఉండి స్వల్పకాలం ఉండి రాలిపోయి ఈ శరీరాన్ని నిజం అనుకుంటే నీ హృదయంలో ఉన్న అంతర్యామి నీకు వ్యక్తం కాదు. నీ హృదయంలో అంతర్యామి నీకు వ్యక్తం కాదు. అయితే నీకు ఇది ఈ దేహం నేను ఇవ్వు అనుకుంటున్నావు, ఈ దేహం నేను సత్యం అనుకుంటున్నావు, దేహం నేను సర్వస్వం అనుకుంటున్నావు. అందుకే అది రియల్ దట్ ఈస్ బాండి. బంధం బంధం అంటే ఏమి లేదు, నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం బంధం. నువ్వు కాని దాన్ని నువ్వు బంధం అంటే నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం వల్ల నీకు బంధం కలుగుతుంది. బంధం బంధం అంటే ఏం లేదు, నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం వల్ల నీకు ఆ బంధం కలుగుతుంది. కాని దేహాన్ని కాని మనస్సుని నీ మనస్సులో ఉన్న వికారాలని అంటే నువ్వు కాని దానితో నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావు, అందుకే నీకు బంధం ఏర్పడుతుంది. అంటే నువ్వు కాని దానితో తాదాత్మ్యం వదులుకుంటే నీకు బంధం కూడా తెగిపోతుంది. రోగ కారణం తగ్గితే రోగం కూడా నశిస్తుంది, రోగ కారణం పోతే రోగం కూడా నశిస్తుంది. అదేవిధంగా నీకు దేహం నువ్వు కాని దానితో నువ్వు తాదాత్మ్యం వదిలేస్తే నీకు బ్రాంతి కూడా నశిస్తుంది, బాండేజ్ కూడా నశించిపోతుంది. మనం అందరం తెలివితక్కువాలి అంటున్నారు ఆచార్యుల వారు. ఈ ఫూల్స్ మనందరం ఉండటండి, ఫూల్స్ అంటే తెలివితక్కువాళ్ళం మనందరం ఉండండి. కానీ మనం అందరం తెలియని వాళ్ళు అనుకుని అది మామూలుగా ఎవరైనా తెలియతక్కువాడంటే ఎవడు ఊరుకోడండి, నిజంగా తెలివితక్కువాడు కూడా ఊరుకోడండి. ఇప్పుడు తెలివి లేని వాడిని కూడా నీకు తెలివి లేదంటే అది ఊరుకోడండి. మీరు అర్థమవుతుందండి, అడికి ముందు కోపం వస్తాను, అడికి తెలివి లేని వాడికి ముందు కోపం వస్తాను. మీరు అర్థం, తెలివి తక్కువ వాడితే ఎప్పుడైనా తెలుసుకోండి. మీ ఇంట్లో మీరు పరిచయం చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి తెలివి తక్కువ వాడికి తొందరగా కోపం వచ్చేస్తుంది. ఆ తెలియని తన వల్ల తొందరగా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. మీరు మామూలుగా మీ పిల్లలు నలుగురు ఉన్నారనుకోండి, మీకు ఆ తెలివి తక్కువ వాళ్ళకి వచ్చినంత వేగంగా కోపం తెలియని వాళ్ళకి రాదండి. మీ ఇంట్లో మీరు పరిశీలన చేసి చూసుకోండి, అంటే అది తెలివి తక్కువతో అలా కోపంగా మారిపోతూ ఉంటుంది. మీ ఇంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. మనం ఫూల్స్ అట్లనే మనం ఎవరు అంటున్నారండి, ఆచార్య వారు అంటున్నారండి. మనం అనుకుంటాం తెలియదు, టేక్ ద బాడీ అది సెల్ఫ్, టేక్ ద బాడీ అది సెల్ఫ్. అంటే నీ దేహాన్ని నువ్వు నిజం అనుకుంటున్నావు, నీ దేహం అనే సత్యం అనుకుంటున్నావు, నీ దేహాన్ని నువ్వు సత్యం అనుకుంటున్నావు, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు, దేహాన్ని బ్రహ్మం అనుకుంటున్నావు, దేహం అనే సత్యం అనుకుంటున్నావు. అల్పకాలం నుండి బయటికి పోయే ఈ దేహాన్ని సత్యం అనుకుంటున్నావు. నువ్వు ఫూల్ కాబట్టి నీకు అటువంటి బుద్ధి కలుగుతుంది. ఆత్మ దేహం కాదు, కానీ నువ్వు ఆత్మని ఏమనుకుంటున్నావు, దేహమే అనుకుంటున్నావు. నువ్వు దేహం కాదు, నువ్వెవరు ఆత్మవు. అది ఎవరో నీకు తెలియదు, అది ఎవరో నీకు తెలియదు. కానీ ఆత్మను ఎవరు అనుకుంటున్నావు, నీకు తెలియని వాడు తెలియనట్టు ఉంటావు లేదు. నువ్వు నువ్వు తెలియని వాడు నువ్వు తెలియనట్టు ఉంటుంది లేదు, కానీ దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. ఆత్మ నీకు తెలియటం లేదు, తెలియని వాడు తెలియనట్టు ఉంటుంది లేదు. పైకి కనిపిస్తుంటుంది ఈ దేహాన్ని నువ్వు ఆత్మ అనుకుంటున్నావు. దేహాన్ని ఆత్మ అనుకోవటం వల్ల నీకేమొస్తుందంటే కోరిక వస్తుంది, కోపం వస్తుంది, వికారం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. భగవాన్ చెప్తారు దేహాన్ని నువ్వు కాదు, నువ్వు కాదని, నువ్వు కాదని 100 సార్లు చెప్పక్కర్లేదు అయ్యా, 100 సార్లు చెప్ప అంటే భగవాన్ లేటెస్ట్ టీచింగ్, మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ. నీకు అర్థమవుతుంది మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ. అంటే దేహం నువ్వు కాదు, దేహం నువ్వు కాదు, నేను చెప్పటం ఎందుకు, నువ్వు వింటే ఎందుకు, నీకే తెలుస్తుంది కదా. నువ్వు గాఢ నిద్రలో నీ దేహంతో నీకు సంబంధం లేదు, నీ దేహవారంతో నీకు సంబంధం లేదు, గాఢ నిద్ర నీ మనసుతో నీకు సంబంధం లేదు, నీ కోరికల చోటి, నీ కోపాల చోటి, నీ వికారాల చోటి, నీ గొడవల చోటి, నీ మానసికమైనటువంటి ఈ గొడవల చోటి నీకు ఏమీ సంబంధం లేదు. నువ్వు ఏదైతే నువ్వు కాదు అందులోంచి నువ్వు గాఢ నిద్రలో విడిపోతాను, నువ్వు కాని దాంట్లోంచి విడిపోతావు, నువ్వు ఏదైతే నువ్వు దాంట్లోంచి విడిపోవటం లేదు. దేహమే నువ్వైతే, దేహమే నువ్వైతే గాఢ నిద్రలో కూడా నాతో దేహం ఉంది, నేను సుబ్బమ్మని, నేను పొల్లమ్మని నువ్వు అనుకోవాలి. దేహము నేను కాదు, నేను చెప్పటం ఎందుకు నీ అనుభవంలో నువ్వు చూసుకో. నేను చెప్పటం ఎందుకు నీకు అనుభవం, గాఢ నిద్రలో ఉండగా నువ్వు దేహంతో వేరుపడిపోతున్నావు, నీ మనస్సుతోటి వేరుపడిపోతున్నావు, నీ కుటుంబంతోటి వేరుపడిపోతున్నావు, నీ భర్తతోటి వేరుపడిపోతున్నావు, నీ పరిసరాలతోటి వేరుపోతున్నావు, ఈ పూర్వజన్మలో రాబోయే జన్మల కూడా నుంచి వేరుపడిపోతున్నావు, పుణ్యాలు పాపాలు సుఖాలు దుఃఖాలు నష్టాలు లాభాలు ఎన్నిటిలోంచి వేరుపడిపోతున్నావు, ఎదుటిలోంచి వేరుపడిపోతున్నావు. కానీ నువ్వు ఎవరైతే అవునో దాంట్లోంచి నువ్వు వేరుపడలేవు, నువ్వు కాని దాంట్లోంచి నువ్వు వేరుపడగలవు, నువ్వు ఎవరైతే అవునో దాంట్లోంచి వేరుపడలేవు. అంటే నువ్వు దేహంలోంచి మనస్సులోంచి ప్రపంచంలోంచి వేరుపడిపోతున్నావు, నువ్వు కాదు కాబట్టి. కానీ ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తుంది. దేహంలోంచి నువ్వు విడిపోయినప్పుడు, లోకంతో నువ్వు విడిపోయినప్పుడు, నీ మనస్సుతో నువ్వు విడిపోయినప్పుడు, నీ లాభ నష్టాలతో నీ సుఖదుఖాలలోంచి విడిపోయినప్పుడు కూడా నువ్వు ఉన్నావన్న సంగతి ఆ గాఢ నిద్రలో నీకు తెలుస్తుంది. ఇవన్నీ లేకుండా గాఢ నిద్రలో నేను లేనని ఎవడో చెప్పడు, గాఢ నిద్రలో నేను లేనని ఎవడో చెప్పడు. అసలు దేహం లేదు, లోకం లేదు, మనస్సు లేదు, వికారాలు లేవు, అది కూడా లేకుండా గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, ఎవడో ఉన్నాడు. అది దేహం, ఆ గాఢ నిద్రలో ఎవడైతే ఉన్నాడో వాడికి ఇంద్రియాల చోటు కానీ, దేహం చోటు కానీ, బంధువుల చోటు కానీ, స్నేహితుల చోటు కానీ, పరిసరాల చోటు కానీ, రాబోయే జన్మల చోటు కానీ, పూర్వజన్మల చోటు కానీ, కష్టాల చోటు కానీ, నష్టాల చోటు కానీ సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఒకడు ఉన్నాడు, వాడు ఎవడో నీకు తెలియకపోవచ్చు. ఎవడో ఒకడు ఉన్నాడు, ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు ఎవడో నీకు తెలియకపోవచ్చు. కానీ వాడు పూర్వజన్మల గురించి ఆలోచించడం లేదు, రాబోయే జన్మల నుంచి ఊహించడం లేదు. ఎవడో ఒకడు ఉన్నాడు, గాఢ నిద్రలో ఎవడో ఒకడు ఉన్నాడు, వాడెవడో నీకు తెలియకపోవచ్చు. వాడెవడో నీకు ఆ తెలియ, వాడితో నువ్వు వేరుపడలేవు, వాడితో నుంచి నువ్వు వాడే నువ్వు కాబట్టి. నువ్వు కాని దాంట్లోంచి వేరుపడవు కదా, కానీ నువ్వు ఏదైతే అవునో దాంట్లోంచి నువ్వు సెపరేట్ అవ్వదు. దాన్ని సెపరేట్ నీలోంచి నువ్వు సెపరేట్ అవ్వు, నువ్వు కాని దాంట్లోంచి నువ్వు సెపరేట్ అవ్వగలవు, కానీ నీలోంచి నువ్వు ఏదైతే అవునో దాంట్లోంచి నువ్వు సెపరేట్ అయినా అవకాశం లేదు. ఆ గాఢ నిద్రలో ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, ఎవడు జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు, అది ఎక్కడికి పారిపోలేదు, వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ గాఢ నిద్రలో ఉన్నవాడిని ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఎరుకులోకి తెచ్చుకుంటే నేను ఇప్పుడే ఎక్కడ నేను మోక్షం వరిస్తుంది. గాఢ నిద్రలో ఎవడో ఉన్నాడు, అది దేహం లేకుండా, లోకం లేకుండా, మనసు లేకుండా, ఇంద్రియాలు కూడా లేకుండా వాడు ఉన్నాడు. వాడు స్వతంత్రంగా అస్వతంత్రంగా లేడు, వాడు స్వతంత్రంగానే ఉన్నాడు. వాడు ఉన్నాడు అనే సంగతి నీకు తెలుస్తుంది. గాఢ నిద్రలో నేను లేనని ఎవడో చెప్పడు, మూర్ఖుడు కూడా చెప్పడు. అది ఎవడో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, అది పారిపోలేదు. ఈ జాగ్రత్త అవస్థలు కూడా ఉన్నాడు. వాడు నువ్వు సాధన చేసి నీ బుద్ధిని నిర్మలం చేసుకుని, నీ హృదయాన్ని పవిత్రం చేసుకుని, నీ మనసు యొక్క చేపలను తగ్గించుకుని, నీ సెన్సర్ని నిగ్రహించుకుని, వాణ్ణి ఆ గాఢ నిద్రలో ఉన్న వాడిని జాగ్రత్త అవస్థలో కనుక నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటే నీ కడసారి జన్మ. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నిన్ను సంసార యంత్రంలోంచి ముడి ఇప్పేస్తాడు, ఆ యంత్రంలోంచి బయటకు వచ్చేయచ్చు. సంసార యంత్రం మిమ్మల్ని ఈడ్చుకుపోతాను. గాలివానలో అనే గాలి ఏ విధంగా అయితే మనిషిని కొట్టుకుపోతుందో అదేవిధంగా సంసార యంత్రం నేను ఈడ్చుకుపోతుంది. రైలు ఇంజిన్కి పెట్టులు తగిలిస్తే ఇంజిన్ ఏ విధంగా అయితే పెట్టులు లాక్కుపోతాడు. అదేవిధంగా సంసార యంత్రానికి మిమ్మల్ని తగిలించేశాడు, ఈ బొమ్మలను తగిలించేశాడు. ఏ బొమ్మ అయితే తన హృదయంలో ఉన్న అంతర్యానిగా ఉన్న ఈశ్వరుని తెలుస్తుందో ఆ బొమ్మ యంత్రం నుండి బయటకు పడుతుంది, కానీ లేకపోతే పడే అవకాశం లేనండి. అంటే దేహం నేను కాదని నువ్వు నేను చెప్పక్కర్లేదు, నీ అనుభవంలో నువ్వు తెలుసుకోవచ్చు. అంటే దేహమే నువ్వు అనుకో, దేహమే నువ్వు అనుకుంటే గాఢ నిద్ర కూడా నాకు దేహం ఉందనేటువంటి తలంపు నీకు ఉండాలి. అంటే నువ్వు చైతన్య స్థాయిని పెంచుకో, చైతన్య స్థాయిని పెంచుకో. నీకు దేహబుద్ధి ఉన్నంతకాలం నీకు కోరికలు వస్తూనే ఉంటాయి. అంటే నీ అస్తిత్వం దేహానికే పరిమితమైనంతకాలం నీకు కోరికలు వస్తూనే ఉంటాయి. ఆ కోపాలు వస్తూనే ఉంటాయి, ఆ తాపాలు వస్తూనే ఉంటాయి, నీకు అన్నీ వస్తూనే ఉంటాయి. దేహం కాదు కానీ నువ్వు కానిదేవునితో నువ్వు సాదాత్యం పొందటం వల్ల ఇన్ని అరిష్టాలు కూడా వచ్చేస్తాయి. ఈ జన్మకు ఆ జన్మ వచ్చేస్తాయి, ప్రతి జన్మలోనూ వచ్చేస్తాయి. ఈ జన్మలో నేను తరుగుతూనే ఉంటాయి. అంటే కొంచెం అహంభావాన్ని తగ్గించుకో, సోమర్థాన్ని తగ్గించుకో, కొంచెం బద్ధకాన్ని తగ్గించుకో. నీకు అర్థమవుతుంది, సత్పురుషులతో సహవాసం సజ్జన సంరక్షణ చేయి. సజ్జన సంరక్షణ చేయటం వల్ల నీకు మోహం నశిస్తుంది. సత్పురుషులు సహవాసం చేయకపోతే నీకు మోహం నశించదు. అంటే మంచికి మంచి గ్రంథాలు చూసుకో. అంటే గ్రంథాల్లో దేవుడు ఉన్నాడని కాదు, నీకు హృదయంలో ఉన్న దేవుడికి ఆ గ్రంథం మార్గం చెబుతూ ఉంటుంది. అంటే నీకు మంచి స్నేహాలు దొరకకపోతే కంగారు పడకండి, మంచి పుస్తకాలు చదువుకోండి. ఒకవేళ నీకు ఎవరైనా మంచి స్నేహితులు దొరకలేదనుకోండి, కంగారు పడకండి, మంచి పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ మంచి పుస్తకాలు చూసుకోండి, గుడ్ బుక్స్ చూసుకోండి. మంచి స్నేహితులు దొరికితే మీరు సహవాసం చేయటం మంచిదే. ఒకవేళ అటువంటి సహవాసాలు మీకు దొరకకపోతే మంచి మంచి బుక్స్ చదువుకోండి. వాటి వల్ల కూడా మీకు చైతన్య స్థాయి పెరుగుతుంది, వాటి వల్ల కూడా మీకు ఆ చైతన్య స్థాయి పెరుగుతుంది. అంటే వికాసం, హృదయం యొక్క వికాసం పెరుగుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఇది సాధన అంటే భయపడకండి. ఆచార్య వారు ఏం చెబుతున్నారంటే, సాధన అంటే భయపడకండి, భగవద్ అనుభవం పొందటానికి భయపడకండి. మీరు అన్నం తినడానికి ఏమైనా భయపడుతున్నారా? స్నానం చేయడానికి ఏమైనా భయపడుతున్నారా? ఏ అన్నం తినేటప్పుడు మీకు ఏమైనా భయం వస్తుందా? ఏం భయం ఇవ్వటం లేదు. అదేవిధంగా సాధన చేయడానికి ఏం భయపడకండి. మీ హృదయాన్ని పవిత్రం చేయడానికి ఏం భయపడకండి. పని అంటే భయపడకండి. మీరు చేసి పని, చిన్న పని కూడా ప్రేమగా చేయండి. మీకు అర్థమవుతుంది, మీరు చేసి ప్రతి చిన్న పని కూడా ఆ ప్రేమగా చేయండి, ఏకాగ్రంగా చేయండి, ఏకాగ్రంగా అది చేయండి. మీరు మీ ఇంట్లో వ్యక్తిని కూడా దేవుడికి మీరు ఏదైనా పుష్పం ఇచ్చేటప్పుడు ఎంత ప్రేమగా ఎంత భక్తితో ఇస్తారు, మీ ఇంట్లో చేసే మనుషులకు కూడా మీరు అంత ప్రేమగా చేయాలి. మీరు చేసే పని, మీ ఇంట్లో వాళ్ళు కాఫీ ఇస్తున్నారనుకోండి, మాట్లాడుతుంది, ఆ కాఫీ ఇచ్చినప్పుడు దేవుడికి మీరు ఇచ్చే ఫలం, దేవుడి గుళ్ళో మీరు ఫలం ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా ఎంత ప్రేమగా ఇస్తారు. మీ ఇంట్లో చేసే చిన్న చిన్న పనులు కూడా అంత చక్కగా సంస్కారం అంటే అంత ప్రేమగా అంత భక్తిగా మీరు చేయండి. అంత ప్రేమగా కనుక ఈశ్వరుని మీరు ప్రేమిస్తుంటే, అంటే ఈశ్వరుడి పట్ల మన భక్తి కలిగి ఉంటే, ఈశ్వరుని కనుక ప్రేమిస్తుంటే మనకేంటి ఈ చిన్న ఏ నశించిపోతుంది. ఏదైనా నదికి వరద వచ్చినప్పుడు గడ్డి పొరకి ఎంత తేలిగ్గా కొట్టుకుపోతుందో, ఆ ఈశ్వరుని ఏంది మనకు ప్రేమ కలిగితే, ఈశ్వరుడు ఏంది మనకు విశ్వాసం కలిగితే, ఆ విశ్వాస ప్రవాహంలో, ఆ ప్రేమ ప్రవాహంలో ఈ అహంభావన కూడా, ఈ దేహ బుద్ధి కూడా గడ్డి పొర కొట్టుకుపోతుంది. ఇవాళ అర్థం చేసుకోండి, అంటే ఈశ్వరుని కనుక ప్రేమిస్తుంటే, ఈశ్వరుని కనుక ఈశ్వరుడు ఏంది మనకు భక్తి కలిగి ఉంటే, ఒక మహాప్రవాహంలో గోదావరి నదికి వరద వచ్చినప్పుడు గడ్డి పరకి ఎంత తేలిగ్గా కొట్టుకుపోతూ ఉంటుందో, నీకు అర్థమవుతుందా? ఈ ఈశ్వరుడు ఏంది నీకు భక్తి కలిగి ఉంటే, ఈశ్వరుడి పట్ల నీకు ప్రేమ కలిగి ఉంటే, ఈశ్వరుడి పట్ల నీకు సజీవమైన విశ్వాసం కలిగి ఉంటే, నీ దేహబుద్ధి కూడా ఆ ప్రవాహంలో అంటే ఈశ్వరుడి పట్ల నీకున్న ప్రేమ ప్రవాహంలో అది కొట్టుకుపోతుంది. అంటే వశీ, కృష్ణుడికి వశీ అని ఒక పేరు. ఏం పేరు? వశీ. వశం చేసుకోండి. ఏం వశం చేసుకో? నీ మనస్సును వశం చేసుకో, నీ సెన్సెస్ను వశం చేసుకో. వశీ ఏంటి? కృష్ణుడి పేరు ఏం పేరు? ఒక పేరు, దాని పేరు వశీ. అంటే వశం చేసుకో, నీ దేహాన్ని వశం చేసుకో, నీ మనస్సును వశం చేసుకో. ఆ జ్ఞానం అంటే నీ దేహం నీకు సహకరించాలి, నీ మనస్సు నీకు సహకరించాలి. కృష్ణుడికి ఏం పేరు? వశీ. వశీ అంటే నీ దేహాన్ని వశం చేసుకో, నీ మనస్సును వశం చేసుకో. అంటే నీ దేహాన్ని వశం చేసుకుంటే, నీ మనస్సును వశం చేసుకుంటే, నీ హృదయంలో ఏంటంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి నీ దేహం నీ మనస్సు నీకు సహకరిస్తాయి. నీ దేహాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాలంటే, నీ మనస్సును ఎందుకు వశం చేసుకోవాలంటే, నీ హృదయంలో ఉన్న అంతర్యామిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి నీ దేహము నీ మనస్సు నీకు సహకరించాలి. అవి ఎప్పుడు సహకరిస్తాయంటే, అవి వశం చేసుకుంటే, నీ దేహాన్ని వశం చేసుకుంటే, నీ మనస్సును వశం చేసుకుంటే అవి నీకు సహకరిస్తాయి. ఎప్పుడు? నీ హృదయంలో ఉన్న అంతర్యామిని తెలుసుకోవడానికి సహకరిస్తాయి. అది కృష్ణుడు చెప్పాడు. సరిపడే తిను, ఎవడు భగవంతుడు అంటున్నాడు, ఎక్కువ గుంపుల్లోకి వెళ్ళిపోకు. ఎక్కువ గుంపుల్లోకి, కొంతమంది భోజనం చేసి చెయ్యి కడుపుకోవటం ఆలస్యం వెళ్ళి పడిపోతారు, జనంలో పడిపోతూ ఉంటారు. ఇది చెయ్యి కడుపుకోవటం లేదు, జనంలో వెళ్ళి పడిపోతూ ఉంటారు. ఎక్కడ 10 మంది కూర్చుని అది వెళ్ళిపోవాలని ఏదో కాలక్షేపానికి అలా చేయకు. ఎక్కువ జనాల్లోకి పని లేకుండా, పని లేకపోయినా వెళ్ళి ఎక్కువ జనాల్లో పడిపోకు. కొంతమంది చెయ్యి ఆరనివ్వరు అసలు. ఎక్కడ 10 మంది కూర్చుంటే అడిగి వెళ్ళిపోతారు ఏదో లోక. దానివల్ల ఏమవుతుంది? వాడికి లోక వాసన పెరిగిపోతూ ఉంటుంది. వాడికి ఏం పెరుగుతుంది? వాడికి లోక వాసన పెరిగిపోతూ ఉంటుంది. అయితే నువ్వేం చేయండి? అవసరం లేకుండా ఎక్కువ జనంలోకి నువ్వు వెళ్ళకు. ఎక్కువ జనంలోకి వెళ్ళకు, ఎక్కువ తినకు. ఎక్కువ జనంలోకి వెళ్ళకు, క్రౌడ్ సమంలోకి వెళ్ళకు, ఎక్కువ ఆ తినకు. అంటే నీ శరీరాన్ని బతకడం కోసం నీ తింటా ఉండు. నీ శరీరం ఎంత, నువ్వు శరీరానికి ఎక్కువ తింటే నీకు ఎక్కువ నిద్ర వస్తుంది, కానీ నీ శరీరం స్వాధీనం కాదు. ఎక్కువ తిన్న వాళ్ళకి ఎక్కువ నిద్ర వస్తున్నట్టు. అంటే నీ ఎక్కువ ఎక్కువ తింటుంటే నీకు స్వాధీన, నీ శరీరం నీకు స్వాధీనంలో సరిపడే తిను, నీ శరీర యాత్రకు సరిపడే తిను. నీ పని కృత్రిమంగా కల్పించుకుని అనవసరంగా వెళ్ళిపోయి జనాల్లో పడిపోకు, జనాల్లోకి నువ్వు వెళ్ళి పడిపోకు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండు. ఏకాంత వాసం, సహ అవాసం, ఉపవాసం, అంటే ఉపవాసాలు కూడా మీరు ఎక్కువ చేయక్కర్లేదు. సరిపడి తిను, సరిపడి నువ్వు తిను. లఘువాసి, లఘువుగా తిను, అతిగా తినవద్దు, అతిగా ఆ తినవద్దు. అంటే ఎక్కువగా క్రౌడ్స్లోకి కూడా నీ వెళ్ళొద్దు, ఎక్కువ గుంపుల్లోకి వెళ్ళి ప్రవేశించకు. నీ ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నించి, సాధ్యమైనంతవరకు ఏకాంతంగా ఉండటానికి నువ్వు ప్రయత్నించేయి. సాధ్యమైనంతవరకు ఇతరుల వ్యవహారాలు నువ్వు కలవ చేసుకోవద్దు. ఇతరుల వ్యవహారాలు నువ్వు కలవ చేసుకుని కొద్దీ నీకు అహంభావన పెరిగిపోతూ ఉంటుంది. ఇతరుల వ్యవహారాలు నువ్వు కలవ చేసుకోవద్దు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని ఉన్నా పని లేకపోయినా వెళ్ళేది జనాల్లో కలిసిపోకండి, గుంపుల్లో కలిసిపోకండి. ఇవన్నీ సాధన యొక్క లక్ష్యం. ఇదంతా ఏంటి, ఈ మాటలన్నీ నీ సాధనకు ఉపయోగపడతాయి. నువ్వు సత్వగుణాన్ని పెంచుకో, నీ వివేకాన్ని పెంచుకో, సత్యానికి అసత్యానికి మధ్యనటువంటి భేదాన్ని చూసుకో. ఆ సత్యానికి అసత్యానికి మధ్య భేదాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. అంటే మనం ఏం చేయాలంటే కల్టివేట్ చేసుకోవాలి. అంటే మన మైండ్ని మనం కల్టివేట్ చేసుకోవాలి. నీకు అర్థమవుతుంది, మన మైండ్ మనం కల్టివేట్ చేసుకోవాలి. కృష్ణుడు చెప్పాడు, నీకు ఒక మనస్సు ఉంది, నీకు ఒక మనస్సు ఉంది, దాన్ని నువ్వు మిత్రుడిగా తయారు చేసుకో, దాన్ని శత్రువుగా తయారు చేసుకోకు. నీకు ఒక మనస్సు ఉంది, నీ మనస్సు నీకు ఎలా ఉండాలి, మిత్రుడిగా ఉండాలి, శత్రువుగా ఉండకూడదు. నీ మనస్సును నువ్వు శత్రువు చేసుకోకు, నీ మనస్సును నువ్వు మిత్రుడు చేసుకో. అది నీకు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది. అంటే బయట ఉన్న శత్రువులు మనకి ఏ విధంగా అయితే, బయట ఉన్న మిత్రులు మనకి ఏ విధంగా అయితే ఉపకారం చేస్తారో, బయట ఉన్న శత్రువులు మనకి ఏ విధంగా అయితే అపకారం చేస్తారో, అదేవిధంగా నీ మనస్సును కలిగి నువ్వు మిత్రుడిగా మార్చుకుంటే నీకు ఉపకారం చేసి పెడుతుంది. నీ మనస్సును శత్రువుగా నువ్వు మార్చుకుంటే బయట ఉన్న శత్రువులు నీకు ఎలాగైతే అపకారం చేస్తారో, అదే నీ మనస్సే నీకు అపకారం చేసి పెట్టేస్తుంది. అంటే నీ మనస్సును నువ్వు స్వాధీనం చేసుకో, నీ మనస్సును నియమించుకో, నీ మనస్సుని నియమించుకో. ఇంకేది, మన శరీరం పడిపోయిన తర్వాత మనకి మన కూడా వచ్చేది మనస్సే, మన కూడా వచ్చేది ఈ మనస్సే. యేసు క్రీస్తు అన్నాడు, నీ శరీరానికి నీ గుడ్డలకు ఇచ్చే విలువు కూడా నీ మరణానంతరం నీ కూడా వచ్చే మనస్సుకు ఆ మాత్రం విలువ ఇవ్వవా అని. నీ గుడ్డలకి నీ శరీరానికి ఇచ్చే విలువ, మీకు అర్థమవుతుంది. బట్ట తిరిగిపోతే మళ్ళీ బట్ట మార్చుకుంటున్నారు. శరీరానికి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారు. అదే నీ శరీరానికి నీ బట్టలకి ఇచ్చే విలువ కూడా, ఇవాళ పచ్చగా ఉంది రేపు ఎండిపోయే వస్తువుకి ఇచ్చే విలువ కూడా, మరణానంతరం నీకు కూడా వచ్చే ఈ జీవుడికి ఈ మనస్సుకి నువ్వు ఏం విలువ ఇవ్వ. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోతాయి, దానికి ఇచ్చే విలువ. ఇవాళ బట్ట బాగుంది రేపు తిరిగిపోతుంది, ఈ బట్టకి ఇచ్చే విలువ. ఇవాళ ఆరోగ్యంగా ఉంది రేపు శరీరానికి రోగం రావచ్చు, ఈ శరీరానికి ఇచ్చే విలువ. ఈ మాత్రం విలువ కూడా మీ మరణాంతర జీవితంలో నీ కూడా వచ్చి ఆ మనస్సుకు విలువ ఇవ్వవా. ఆ మనస్సును కల్టివేట్ చేసుకోవడానికి, ఆ మనస్సును సిగులేట్ చేయడానికి, ఆ మనస్సు యొక్క చైతన్య స్థాయి పెంచుకోవడం కోసం, ఆ మనస్సు, ఆ మనస్సును శాంతి స్థానంలో, ఆ మనస్సును శాంతి స్థానంలో ప్రవేశపెట్టడం కోసం ఆ మనస్సును కల్టివేట్ చేయవా. నీ శరీరం శ్మశానంలో ఆగిపోతుంది, నీ వస్తువులన్నీ ఇంట్లో ఆగిపోతాయి, కానీ కూడా జీవుడు వస్తాడు, నీ కూడా ఆ జీవుడు వస్తాడు. కనీసం కొని ఎక్కువ సాధన చేయకపోయినా, ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకపోయినా, కనీసం నీ బట్టలకి, ఈ శవానికి, నీ ఇంట్లో ఉన్న వస్తువులకి ఇచ్చే విలువ కూడా ఆ మనస్సుకు ఇవ్వబో. నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకపోయినా దుమ్ము పడకుండా నీ బట్టని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో, అదేవిధంగా నీ మనస్సులో దుమ్ము పడకుండా ఆ మాత్రం చూసుకోవడం కూడా నీకు తెలియదా. నీ బట్టల మీద దుమ్ము పడకుండా ఎలా కాపాడుకుంటున్నారో, అదే నీ మనసులో దుర్వాసన పడకుండా చూసుకోవడం కూడా నీకు తెలియదా. నీ మనసును పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ మనసును ఏకాగ్రత చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ మనసును నిర్మలం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ మనసును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ మనసును స్వాధీనం చేసుకుంటే బయట నీ మిత్రులు నీకు ఎంత ఉపకారం చేసి పెడతారో అంత ఉపకారం నీ మనస్సే నీకు చేసి పెడుతుంది. మీరందరూ బాగుపడండి. మీ మనసును మీరు స్వాధీనం చేసుకుంటే మీరు బాగుపడతారు. మీ మనసును మీరు స్వాధీనం చేసుకోకపోతే మీరు పాడైపోతారు. అంటే మీరు బాగుపడి, మీ కనీసం మీ స్వార్థం కోసం అయినా, మీరు బాగుపడటం కోసం అయినా, మీ మనసును నిర్మలంగా ఉంచుకోండి, ఏకాగ్రంగా ఉంచుకోండి. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను చేశాను, ఇది నేను చేశాను, ఇది నేను చేశాను, ఆత్మ ఆ నేను వాడకండి. ఇదంతా నా వల్ల అవుతాను, ఇదంతా నేను చేశాను, నేనే చేశాను అని నేను అసమానం నీళ్ల కింద నేననే నేను వాడకండి. ఇదంతా భగవంతుడి వల్లే అవుతుంది, ఆయన సంకల్పం అవుతుంది అని అనుకోండి. అలా అనుకుంటే మీకు ఈ నేను కూడా తప్పుతుంది. మీరు భగవంతుని వదిలేసి అంతా నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశానంటే మీకు దేహ బుద్ధి పెరిగిపోతూ ఉంటుంది. నీకు జ్ఞానం కలుగుతుంది, నీకు చైతన్య స్థాయి పెరుగుతుంది, నీ హృదయం ఏదైనా వైకుంఠ స్థానం మీకు దొరుకుతుంది. ఈ నేను నేను యొక్క వాడకం తగ్గించుకోండి. ఈ నేను యొక్క వాడకం ఆ తగ్గించుకోండి. మనకు ప్రతిదానికి ముందు నేను వచ్చేస్తుంది. ఆ నేను యొక్క వాడకం తగ్గించేసుకోండి, మీ హృదయంలో ఉన్న వైకుంఠ స్థానం మీకు దొరుకుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆ కృష్ణుడు నిర్వాణ అయినప్పుడు అర్జునుడు చెబుతాడు, అమ్మ వెళ్ళిపోయిందని. దేవుడు వెళ్ళిపోయాడని చెప్పలేదు. ఏమని చెప్పాడు? అమ్మ వెళ్ళిపోయింది అన్నాడు. ఆ మానసికమైనటువంటి అనుభవంతో కొంతమందికి అసలు మానసిక జీవితం ఉండదు. వాళ్ళకి భక్తి అంటే ఆధ్యాత్మిక జీవితం ఏంటండి? కొంతమందికి అసలు మానసికమైన స్పందనే ఉండదు. అసలు వాళ్ళకి భక్తి మాట వదిలేయండి, ఆధ్యాత్మిక జీవితం వదిలేయండి, అసలు ఆ మనస్సే, ఆ మనస్సులో ఉన్న అందాలే కొంతమందికి తెలియవసరం. కొంతమందికి ఆ శారీరక జీవితం తప్పించి మానసిక జీవితం ఉండదు. ఆ మానసిక జీవితం లేని వాళ్ళకి ఇంకా ఆత్మ జీవితం ఏంటి, ఆధ్యాత్మిక జీవితం ఏంటి వాళ్ళకి? అది మానసిక జీవితం వరకు కూడా కొంతమంది రాలేరు. ఆ మనసులోని అందాలు కూడా కొంతమంది చూడలేరు. అదే భగవాన్ చెప్తాడు, కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు. అసలు కొంతమందికి ఆ మానసికమైన స్పందనే ఉండదు. అసలు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వాసుదేవుడికి హృషీకేశుడు అని ఒక పేరు భగవద్గీతలో వస్తుంది. ఏంటండి అంటే ఇంద్రియములే ఆధిపత్యం కలవాడు అని. ఇంద్రియముల మీద ప్రభుత్వం కలవాడు అంటే ఇంద్రియముల మీద ఆధిపత్యం కలవాడు అంటే ఏమంటాడు హృషీకేశుడు? ఎవరి మీద తత్వం? ఇతరుల మీద కాదు. వాడి ఇంద్రియములేదు వాడికి తత్వం. ఇప్పుడు మన ఇంద్రియముల మీద మనకు తత్వం లేదు, ఇతరుల మీద తత్వం చేయడానికి చూస్తాం మనం. మన మనస్సు మీద మనం పెత్తనం చేయడం, మన ఇంద్రియాల మీద మనం పెత్తనం చేయడం, ఇంకెవరు ఉన్నారు? కోడలు ఉన్నారు ఇంట్లో పెత్తనం చేయటం. మన ఇంద్రియాల మీద మనకు పెత్తనం లేదు, మన మనస్సు మీద మనకి పెత్తనం లేదు, ఇంకెవరు ఇంక దారి పేరు మీద పెత్తనం చేయడం మనం. కృష్ణుడు ఎటువంటి వాడు? హృషీకేశుడు. ఏం కేశుడు అని? హృషీకేశుడు అంటే తన ఇంద్రియాల మీద, దానికి వారి ఇంద్రియాల మీద వాడికి ఆధిపత్యం ఉంది. ఇందాక అమ్మగారు ఏమన్నారు? ఆత్మ గురించి బయట కనిపిస్తున్నా అన్నారు. అంటే నీ హృదయంలో ఉన్న వస్తువుని తెలిస్తే బయట అంతగా వ్యాపించినందుకు కూడా నీ హృదయంలో ఉన్న సంగతి నీకు తెలుస్తుంది. అంటే హృదయంలో ఉన్న వస్తువుని వదిలేసి బయట చూస్తే ఏం తెలియదు నీకు? నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు తెలిస్తే అప్పుడు అంతగా వ్యాపించిన నీ హృదయంలో ఉన్న వస్తువు అంతగా వ్యాపించినందుకు అనేది నీకు తెలుస్తుంది. దిస్ ఈజ్ దట్ దట్ ఈజ్ దిస్ ఇది వేదం చెప్పి. ఏం హృదయం అంటే మనం రక్తాన్ని పంపు చేసి గుండె లాగా ఉంటుంది అనుకోకుండా. గుండె గుండె అంటే మీరు సైన్స్ పుస్తకాలు చదివే గుండె లాగా ఉంటుంది అనుకోకుండా. హృదయం అంటే మీరు ఇప్పుడు గ్రహించవలసిన ఏంటంటే హృదయం ఏంటో ఒక అవగాహన ఉండాలి మీకు. ఒకసారి దేవరాజు మొదలయ్యారు అడిగారు భగవాన్ని, ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం. మీ మనస్సును హృదయంలో ఉంచమంటున్నారు, ఎక్కడ ఉంచమంటారు? హృదయం ఏంటి ఏంటి అని దేవరాజు మొదలయ్యారు ఎవరిని అడిగారు? భగవాన్ అడిగారు. అంటే హృదయం అంటే ఏమిటి, హృదయం హృదయం అంటే ఏమిటి అని దేవరాజు మొదలయ్యారు ఎవరిని అడిగారు? భగవాన్ అడిగారు. ఎక్కడి నుంచి అయితే మనం వస్తున్నామో, ఎక్కడైతే మనం ఉన్నామో, ఎక్కడైతే లయమవుతాం, అదే హృదయం. భగవాన్ చెప్పారు సమాధానం, వండర్ఫుల్ రిప్లై. ఎక్కడి నుంచి అయితే మనం ఎక్కడి నుంచి అయితే మనం వస్తున్నామో, ఎక్కడైతే ఉంటున్నామో మనకు తెలియకపోవచ్చు. అక్కడ ఉంటున్నామో సంగతి మనకు తెలియకపోవచ్చు. ఎక్కడి నుంచి అయితే వస్తున్నామో, ఎక్కడైతే ఉన్నామో మళ్ళీ ఎక్కడైతే లయమవుతాం, అదే హృదయం. అంటే బుడగలు సముద్రంలోనే పుడతాయి, సముద్రంలోనే ఉంటాయి, సముద్రంలోనే లయమవుతాయి. అదే భగవాన్ చెప్పిన సమాధానం. ఎక్కడి నుంచి అయితే మనం వస్తున్నామో, ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడైతే లయమవుతున్నామో, అదే హృదయం. అయితే అది ఊహించమంటారా? అప్పుడు మరి దేవరాజు మొదలయ్యే ఉన్నాడు. అయితే ఆ హృదయాన్ని ఊహించమంటారా? ఊహించమని అని చెప్పటం లేదు. ఊహలతోటి, నమ్మకాలతోటి, విశ్వాసాలతో ఇక్కడ పని లేదు. ఏమి ఛాలెంజ్ అని టీచింగ్ చూడండి. ఇక్కడ ఛాలెంజ్ టీచింగ్ అద్భుతం చూడండి. ఆ వండర్ఫుల్ టీచింగ్. నీవు నమ్మకాలతోటి, విశ్వాసాలతోటి ఇక్కడ పని లేదు. మిమ్మల్ని విశ్వసించండి నేను అంటాం లేదు, ఊహించమని అంటాం లేదు, నమ్మమని అంటాం లేదు. అలా అనవలసిన పని నాకు లేదు. అంటే ఆ టీచింగ్ వైభవం చూడండి.
దేవరాజన్న గారు ఏమన్నా అంటే చిత్తూరు అడ్వకేట్లు అయితే మీరు చెప్పిన కూడా అని నన్ను ఊహించమంటారా? ఊహించమని నేను అంటాం లేదు, మిమ్మల్ని నమ్మమని అంటాం లేదు. విశ్వాసాల చోటి నమ్మకాల చోటి ఇక్కడ పని లేదు, ఊహల చోటి పని లేదు, సంకల్పాల చోటి పని లేదు. ఆ టీచింగ్ లో ఉన్న అందాలు చూడండి. అయితే మరి ఊహించొద్దు అంటున్నారు, ఊహించకపోతే ఎలా తెలుస్తుంది? నీకు తెలియని వదిలే, అది తెలుసును ఏదో పట్టుకో. భగవన్ ఏం చెప్తుంది? నీకు తెలియని కూడా ఏదో వదిలే, తెలుసును దాన్ని పట్టుకో. నీకు ఆ హృదయం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ నేను నీకు తెలుస్తాను కదా. ఆ హృదయం ఎలా ఉంటుందో నీకు అది తెలియదు, కానీ ఈ నేను ఈ నేను నీకు తెలుస్తాను కదా. తెలియని కూడా వదిలే, అది తెలుసును దాన్ని పట్టుకో. దీని మొదలకెళ్ళు, దీని ఆదిలోకి వెళ్ళు. ఏది ఈ నేను ఎక్కడి నుంచి వస్తుంది? నేను చెప్పే హృదయంలోంచి వస్తుంది. అంటే దీన్ని ఉపసంహరించు, ఉపసంహరించు, ఉపసంహరించు. దేని ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే నీకు మనస్సుగా వ్యక్తం అవుతుందో దాన్ని విచిద్ర చెయ్యి. దాన్ని ఉపసంహరించు, 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 ఉపసంహరిస్తే అది ఉపసంహరించు, ఉపసంహరించి కలిసి దాని మూలంలో అది వెళ్ళిపోతుంది. దాని మూలంలోనే హృదయం ఉంది, దాని మూలంలోనే ఆ హృదయం ఉంది. అంటే నేను ఊహించమని అంటాం లేదు, తెలుసు దాన్ని పట్టుకుని తెలియని దానికి వెళ్ళిపో. తెలుసు ఉందనేదో నువ్వు పట్టుకో, తెలుసు దాన్ని పట్టుకుంటే తెలియ ఇది ఎక్కడ కడుతుంది? అది ఎక్కడ కడదు, దాని మూలంలోకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడ కడుతుంది? దాని మూలంలోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పిన హృదయం కూడా దాని మూలంలో ఉంది, ఎక్కడ దూరం లేదు, అది వేరుగా లేదు. నేను ఊహించమని అంటాం లేదు, నేను నమ్మమని అంటాం లేదు. నేను నమ్మమని అడగవలసిన పని నాకు లేదు. ఏం టీచింగ్ చూడండి, ఎంత మోస్ట్ సైంటిఫిక్, ఎంతో శాస్త్రీయంగా ఉందో చూడండి. నీ నమ్మకాల మీద విశ్వాసాలతోటి ఇక్కడ పని లేదు, నమ్మకాలతోటి విశ్వాసాలతోటి నీకు పని లేదు. నీకు తెలియని విషయం వదిలి, తెలుసు దాన్ని పట్టుకో. నీకు తెలియని ఈ నేననే తలంపు నీకు తెలుస్తాను కదా. నేను లేనని ఏ మనిషి చెప్పడం, నేను లేనని ఏ మనిషి దేవుడు లేడని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను లేనని ఎవడో చెప్పడం. నీకు తెలియని కూడా వదిలి, అది తెలుసున్న దాన్ని పట్టుకో, అది తెలుసున్న దాన్ని పట్టుకో. అది దాని మూలంలోకి వెళ్ళు, తెలుసున్న ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే నీకు మనస్సుగా వ్యక్తం అవుతుందో దాని మూలంలోకి వెళ్ళు. దాని మూలంలోనే నేను చెప్పిన హృదయం ఉంది, దాని మూలంలోనే నేను చెప్పిన దాని మూలమే హృదయం, దాని మూలమే హృదయం. ఆ హృదయాన్ని కొంతమంది దేవుడు అంటున్నారు, కొంతమంది చైతన్యం అంటున్నారు, కొంతమంది బ్రహ్మం అంటున్నారు, కొంతమంది ఆత్మ అంటున్నారు, కొంతమంది వెలుగు అంటున్నారు, కొంతమంది వైకుంఠం అంటున్నారు. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టి నువ్వు పిలుచుకో. కానీ ఉన్న పదార్థం మటుకి, ఉన్న పదార్థం మటుకి ఒకటే. నేను ఊహించమని అడగవలసిన పని నాకు లేదు, ఊహలతోటి పని లేదు, సంకల్పాలతోటి పని లేదు. దేవుడు ఉన్నాడు నమ్మమని చెప్పవలసిన పని నాకేం లేదు. తెలుసు దాన్ని పట్టుకో, దీని మూలంలో ప్రవేశించు. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చూడు నువ్వు. అక్కడ దేవుడు ఉన్నాడు లేదు, అక్కడ చైతన్యం ఉందో లేదో, హృదయం ఉందో లేదో నీకే తెలుస్తుంది. తినబోయే ముందు విచారకటం ఎందుకండి? వస్తువు నోట్లో పెట్టుకుంటున్నాం, పెట్టుకోబోతున్నాం, ఆ పక్క వాళ్ళ ఉన్న నీకు ఎలా ఉంటుంది, నీకు ఎలా ఉంటుందని అడగటం ఎందుకు? నోట్లో పెట్టుకు చూడు, నీకు రుచి తెలుస్తుంది. అదే నీ గొడవ ఏంటి? నువ్వెళ్ళి అక్కడికి వెళ్ళు, నీ మూలంలోకి వెళ్ళు, అక్కడ ఉందో లేదో నీకే తెలుస్తుంది. వెళ్ళి చూడు, నిన్ను అమ్మని నిన్ను నిన్ను అమ్మమ్మని అడగవలసిన పని నాకే ఉందన్నాడు. ఆ టీచర్లో ఉన్న వైభవం చూడండి, అంటే ఎంత సైంటిఫిక్ గా చెప్తున్నాడో చూడండి. అంటే మీరు ఆ అందాన్ని ఎంజాయ్ చేస్తారని నేను చెప్తున్నాను మీకు.
శాంతి 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 శాంతి.